Of silence. Okay. Thank you. సమాజంలో చదువుకున్న వాడికి ఉన్నటువంటి విలువ, చదువు లేనటువంటి వాడికి ఉన్నటువంటి విలువ గురించి మనకు చాలా స్పష్టంగా అవగాహన ఉంది. చదువు రాలేటువంటి వాళ్ళు చాలా బాధపడతారు మాకు చదువు రాదు అంటే. జీవితంలో వాళ్ళు ఎప్పుడు ఏ అడుగు వేసుకున్నా కూడా అదొక దురిబండలా వాళ్ళ పురోగమిస్తుంది. మాకు లేదు, రాబోయేటువంటి రోజులలో చదువు రాని వాళ్ళు ఎలా బాధపడతారు మానవ సమాజంలో, ఈ విద్య తెలియని వాళ్ళు అంత బాధపడతారు. ఆ మార్పు మీరు గమనం చేస్తారు. పూర్వకాలంలో ఈ విద్య కొంతమంది మాత్రమే పరిమితమై ఉండేది సన్యాసులకి. రాజులు కూడా వాళ్ళు గౌరవం ఇచ్చేవారు. రాజభవనంలో ఒక సన్యాసులు అయితే ఒక చిన్నవాడైనా పెద్దవాడైనా వయస్సుతో సంబంధం లేకుండా రాజులు మంత్రి సభ్యులు వాళ్ళందరూ లేచి నుంచుని అతనికి తన సింహాసనం మీద కూర్చోబెట్టేవారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసే కాదు, చాలా రహస్యంగా ఉన్నటువంటిది ఉంది. సమాజాన్ని ఒకవేళ బాధ్యత తీసుకునేది ఎందుకంటే మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు కనుక, మేము మీరు చేస్తున్నటువంటి సాధనలో మీరు నేర్చుకున్నటువంటి విద్య మేము తీసుకోలేము కనుక మా ఒంతులో మేము ఏం చేయగలమంటే మీకు ఒక ఆశ్రమం ఏర్పాటు చేస్తాం, మీ ఆహారాన్ని వాళ్ళంతా నేను తీసుకుంటాం, మీకు తీసుకు వచ్చే వాళ్ళ గురించి కూడా నేను నేర్చుకుంటాం, బాగా కావాల్సిన వసతి ఆశ్రమంలో ఏర్పాటు చేస్తాం. అసలు ఆ సాక్షేపడ కనిపించడానికి మనకి ఆటోమేటిక్ గా గౌరవం ఇచ్చినట్టు కూడా మన సంస్కారం ఉంది కూడా. కానీ విద్య ఆ విద్య అందరికీ నేర్పించే వాళ్ళు కూడా కాదు. అక్షర జ్ఞానం లేనటువంటి వాడికి విద్య ఎలా నేర్పించలేము? ఈ ఆధ్యాత్మిక విద్య యొక్క ఏపీసీ తెలియనటువంటి వాడికి యోగ సాధన గురించి నేర్పించలేము. అది ఎప్పటికైనా చెప్తున్నాను నేను, ఓ 5000 సంవత్సరాలు 10000 సంవత్సరాలు ఇంకా చెప్తున్నాను. సతాయ మహతా యోగో నష్ట పరంతప అని శ్రీకృష్ణుడే నవ్వుతాడు. అసలు ఆ యోగ విజ్ఞానాన్ని పూర్తిగా మర్చిపోయాను. ఈ యోగము సౌర కుటుంబానికి ఒకటువంటి సంబంధాన్ని మర్చిపోయాను. జ్యోతిష్ శాస్త్రం తెలియకపోతే వేదాలు అర్థం కావు అని చాలా మంది పెద్దవాళ్ళు చెప్తారు. జ్యోతిష్ శాస్త్రము మా అమ్మాయి పెళ్లి ఉంటుంది, మా అబ్బాయి ఆరోగ్యం ఎలా ఉంటుంది, దీనికోసం కాదు ఇది కట్టేటువంటి వేదాలు అర్థం చేసుకోవటానికి ఆధారభూతమైనటువంటి విద్య తెలుసుకోవాలి.
అదే విధంగా ఈ ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి అనేక విద్యలు ఈనాడు కొత్త రూపంలో మనకు అందుబాటులోకి వస్తున్నాయి. అది గమనించుకోవాలి. మేడం క్లైమేట్ యొక్క అవతరణ అందుకు జరిగింది. విద్య అనేప్పుడు మేపబడుతున్నాయి, సమాజంలో మేపబడుతున్నాయి, మన స్కూల్స్ అండ్ కాలేజెస్ లో మేపబడుతున్నాయి. కానీ స్కూల్స్ అండ్ కాలేజెస్ లో మేపబడుతూ ఉన్నటువంటి ఇదివరకు చాలా రహస్యంగా ఉన్నటువంటి విద్య బహిర్గతం అయిపోతున్నది అన్నది మనకి సంబంధం లేదు. పూర్వకాలము పురాణాలలో ముఖ్యంగా రామాయణంలో చెప్పబడినటువంటి సౌర విద్య కొద్దిగా మర్చిపోయాను. కానీ ఆ సౌర విద్య ఈనాడు ప్రపంచంలో ఎస్ట్రానమీగా బయటకు వచ్చింది. టైకో బ్రహే, కెప్లర్ వీళ్ళందరూ కూడా యాక్చువల్ గా గ్రహాల యొక్క గమనాన్ని అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయత్నము మాత్రమే. ఇది చాలా స్పష్టంగా మీరు మనసులో ఉంటుందని రాబోయే ప్రతి సమాజానికి మీరు మార్గదర్శకులుగా కాబోతున్నారు. మీకు ఇష్టం ఉన్నా లేకపోతే కానీ పద్ధతిగా నేర్చుకోగలిగితే మీరు ఓ ఇంజనీరింగ్ చదువుతున్న వాడు ఎలా కష్టపడతాడు. ఎందుకంటే ముందు మనం నాకు చెప్తుంది అనుకుంటున్నాను, ఇంగ్లీష్ లో ఉందంటే తెలుగులో ఉంటే బాగుందండి అని ఎవరేదో అనుకుంటున్నారు అన్నారు. మీకు తెలియటేమో చాలా మంది ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళ పిల్లల్ని చదివిస్తూ ఉంటే చాలా గొప్పగా తెలియదు. నేను చాలా సార్లు వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో అర్థం కావటం లేదు పిల్లబడికి, మీరు తెలుగు మీడియంలో మీ అబ్బాయిని చేర్పించండి అంటే ఎట్లా అండి, మా పట్టించేవాళ్ళందరూ కూడా తెలుగు మీడియం కాదు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు, మా అబ్బాయిని నేను తెలుగు మీడియంలో చేర్పిస్తే నాకు కలవచ్చు. అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక వ్యక్తులు కూడా మీరు ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే మీకు తల్లిదండ్రులు తెలియజేస్తుంది. పరిస్థితి అలా ఉంది, ఎదురు పరిస్థితి అలా ఉంది అంటే ఆధ్యాత్మిక విద్యలో వాడబడేటటువంటి ఆ సంస్కృత విద్యా విధానము మనం పూర్తిగా మర్చిపోయాం. ఆ వేద సంస్కృతి మనం పూర్తిగా మర్చిపోయాం. వేదాలలో చెప్పబడినటువంటి ఆ విద్యను మనం పూర్తిగా మర్చిపోయాం. రమణానికి శిష్యుడైనటువంటి నేను చెప్పాను నేను లేకపోతే కాఫీ కంటే కనుక దీన్ని వాళ్ళ అబ్బాయికి చాలా ఎక్స్పెక్ట్ చేయాలి. ఎక్కడున్నారు ఆయన? బెంగళూరు వెళ్ళి ఒక హిల్ స్టేషన్ లో ఉన్నారు. హిల్ స్టేషన్ లో గత వస్తువులు అప్పుడుండేది కాదు, 1940 ఆ ప్రాంతంలో కరెక్ట్ విరిగిపోయింది ఇలాంటి వెళ్ళలేకపోతుంది. అప్పుడు ఉన్నటువంటి ఒక ఆరోగ్య డాక్టర్ కూడా దాన్ని పట్టు కట్టి మీరు కింద తీసుకెళ్ళిపోవాలండి, ఇది చాలా సీరియస్ కేసు, ఇమ్మీడియట్ గా దాన్ని మీరు కట్టు కట్టించాలి అని చెప్పారు. కానీ ఎలా వచ్చారీ చేసి రాత్రి కూడా అప్పుడు రాత్రి కలిపి ఉంది దిగ్వేగంలో ఉన్నటువంటి ఒక స్కూల్ దాన్ని చదివాడు. కొద్దులు చెయ్యాలి అనుకుంటే ఈ కాలంలో జరిగినటువంటి సంఘటనే. మరి ఎంతమంది వేద పండితులు అర్థం చేయగలరు? క్రిస్టిజం గురించి నేను చెప్పట్లేదు, వేదాలలో అర్థం గురించి నేను చెప్తున్నాను, వేదాలు ఎప్పుడు గొప్పతనంగా చెప్తున్నాను. అష్టప్రయోగం ద్వారా భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకో వచ్చింది రామనాథి అండ్ కో అనేది చాలా మంది రామనాథి శిష్యులకి తెలియదు. అందులో చాలా స్పష్టంగా రాసి ఉన్నా కూడా అష్టప్రయోగాలు కంటి కనిపించవు. రామాయణంలో సీతాదేవి గురించి కదులుతుంది, ఇంద్రుడు కూడు కాశీ రూపంలో ప్రతి అప్పుడు రాముడు చేశాడు ఒక బ్రహ్మ ఒక గడ్డ కోసం తీసుకొని బ్రహ్మాస్త్రంలో తెలియదు. ఆ దెబ్బకి దెబ్బ ఆ కాకి మాత్రమే చూపుకోలే, మొత్తం కాకి వంశానికి ఆ గురువు మొత్తమే చూసింది అస్త్రాలది. మనం ఎలా నేర్చుకుంటాం, మనం నేర్చుకోవడం లేదండి. మొట్టమొదట మన భారతీయ సంస్కృతి మనకి పెట్టేది ఏంటంటే వీళ్ళ డిసైపులు తెలుగు విధానం మొట్టమొదటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఇది. మీ మనసులో అది కూడా ఎక్కిపోతే గురువుకి నువ్వు వెతకాల్సిన పని నువ్వు ఎలా గురువుని, నువ్వు గురువుని వెతకు, దానికి తగిన పాత్రత నువ్వు తయారు చేసుకో. గురువుని వెతుక్కుండా వస్తాడు. రామాయణంలో అనేక సంఘటనలు ఈ ఆధారంగా చెప్పబడిన కూడా మనం గమనించాం. చదువుకుంటూ వెళ్తున్నాం అంతే. కావాలనే రామాయణం మాత్రం నేను ఎందుకు పెట్టాను అంటే రేపు ఉదాహరణ నుంచి రామనవరాత్రులు సాగలండి. అప్పుడు మాత్రమే రామాయణం మీకు కలుగుతుంది. నేను ఎప్పుడు పట్టి ఎప్పుడు చదువుతామండి, ఎప్పుడు పట్టి ఎప్పుడు టెస్ట్ పరీక్ష రాయండి, ఎప్పుడు పట్టి ఎప్పుడు డిగ్రీ పరీక్షలు రాయండి. దానివల్ల మీరు ఎంత గొప్పగా చదివినా మీకు డిగ్రీ ఎప్పుడు వస్తుంది, పరీక్ష ఎప్పుడు మీరు తీసుకోగలుగుతారు. ఆ టైం ఇప్పుడే ఆ రోజు మీకు ఏదో చిన్నగా తల్లకు వచ్చిందండి, మా కాళ్ళకి వచ్చిందండి, లేకపోతే మంచి స్పెషల్ సినిమా ఆ రోజు వచ్చిందండి టీవీలో అని ఎవరైనా పరీక్ష రోజు పరీక్ష వెళ్లకుండా సినిమా చూస్తూ కూర్చుంటున్నాడా. ఉపయోగించుకోండి రామనవరాత్రుల నుంచి అసలు స్పిరిచువలిజం స్టార్ట్ అవుతుంది. ఉగాది అంత ఉంది కదా, ఎందుకని చెప్తున్నాను నేను ఇక్కడ, నేను సాధనంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాను, చెయ్యాలనుంది కానీ చేయలేకపోతున్నాను. దానికి కొన్ని ఫండమెంటల్ అయినటువంటి సూత్రాలు రామాయణంలో చెప్పబడ్డాయి. కర్మలు ఎలా దాచాలి అనేటువంటి ఏంటి రామాయణంలో కర్మ గురించి చెప్పేది మనందరికీ తెలుసుకున్నది ఏంటి అంటే భౌతిక జగత్తులో ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ అనేటువంటి ఏ న్యూటన్ సిద్ధాంతం ఉందో అది అన్ని కళలలోనూ పనిచేస్తుంది. నాట్ కోర్చుకో యాజ్ యూ సో సోషల్ యూని. ఇంతకీ రామాయణంలో చాలా ప్రముఖంగా ఎక్కడ కనిపిస్తుంది అంటే భార్యను కోల్పోయి భార్య ఎక్కడుందో తెలియనటువంటి రాముడు ఇద్దరు అక్కడ మనకి కొంత మ్యాన్పవర్ కూడా లేదు. తను లక్ష్మణుడు ఇద్దరు ఉన్నారు, ఎక్కడ తీసుకున్నాడు తెలియదు రాము, సీతని ఎక్కడ తీసుకెళ్ళారు తెలియదు. అప్పుడు తను ముందుగా కనిపిస్తాడు మనోదేవం మారుత తొలిదేవం బుద్ధిమతాంధ్ర బుద్ధిమంతులు చేస్తున్నటువంటి ఆ వ్యక్తి రాముడికి ఒక సలహా ఇస్తాడు. మీకు తెలియదా సిద్ధాంతము నాటు కోసుకో, నా సుగ్రీవ ధారిని బాధ ఎక్కిపోయాడు, నీ ధారిని రామదత్తుడు ఎక్కిపోయాడు, నువ్వు సుగ్రీవుడికి అతని భార్యను తీసుకొచ్చి నీకు నీ భార్య ఆటోమేటిక్ గా లభిస్తుంది. కర్మ సిద్ధాంతం ఏమైంది అంటే భౌతిక జగత్తులో జీవిస్తూ భౌతిక జగత్తులు జరుగుతూ ఉన్నటువంటి ప్రతి ప్రక్రియ కూడా మనస్సు ద్వారా శాసించబడుతున్నది అనేది లక్ష్యం. కర్మని మార్చుకోవాలని అంటే మనస్సు మారాలి, మనస్సు మారితే కర్మ మారిపోతుంది. ఇంకా నేను చేస్తున్నాను నాకు ఫలితం రాలేదు నాకు అదే అవసరం లేదు అంటే మనస్సు మారాలి. మనస్సు మారడం నిజంగా చాలా తేలిక, చాలా తేలిక. సినిమా మనిపిస్తారు కదా విధాన్ని, ఇప్పుడు షరు తప్పస్తాడు నిలకేస్తూ ఉంటాడు అంతా చేస్తూ ఉంటాడు, క్షణంలో మనకు మారిపోతుంది వాడికి ఏదో కారణం కదా. మారిపోయే విధాన్ని ఎంత ఎక్కడికి పోతుంది, ఎన్ని సంవత్సరాలలో పోతుంది తక్షణం. అంతేకా మీ కర్మ పరిపాటము అవ్వాలి అంటే మీ మనస్సు కనుక మీరు మార్చుకుంటే తక్షణం మీ స్వరూపాలు మారిపోతాయి. మొత్తము మ్యాజిటీ ఎక్కడుందంటే ఆ మనస్సు మార్చుకోవటానికి కావలసినటువంటి ఆ చేత మొత్తము ఎక్కడ పనిచేస్తామో మీరు అక్కడ కదా అక్కడికి వెళ్ళటానికి కావాల్సినటువంటి సూత్రాలు ఇవాళ మనం చదువుకోబోతున్నాం.
ఏంటది? Describe the bird of life, if thou would know.
నిన్న ఎక్కడికి వచ్చాను మనం? 19 వచ్చాను కదా, 19 అయింది. 19 మళ్ళీ చదువుకుని కంటిన్యూ చదువుకుంటాం.
Set the great law in order to become the knower of all selves, thou hast first of self to be the knower.
దేని గురించి తెలిస్తే అన్ని తెలుస్తాయి అనేది తెలిసి ఒక ఆధ్యాత్మిక సూత్రము అనుకుంటున్నారు. ఇది కాదు, ఇది ఫండమెంటల్ సూత్రం.
భౌతిక జగత్తులో కూడా శాస్త్రజ్ఞులు ఫండమెంటల్ని తప్పుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.
సృష్టిలో పరమాణువు గురించి మాట్లాడుకుంటూ ఉంటా ఉన్నాం, మోస్ట్ ఫండమెంటల్ పార్ట్.
దాని నిర్మాణం మనకు ఎట్లా అర్థమైపోయిందో ఈనాడు సృష్టిని ఉపయోగించుకుని సైంటిస్టులు ఏదైనా చేయగలరు.
కావలసింది ఏంటంటే సమయం కావాలి, కావలసిన ధనము ఉండాలి.
ఏ విధమైనటువంటి భౌతికమైనటువంటి మార్పులు మనం చేయగలుగుతున్నా కూడా
ప్రకృతిలో జరిగేటటువంటి అనేక పదార్థాలు మనం నిర్మించవచ్చు.
ప్రకృతితో లేనటువంటి అనేక పదార్థాలు తయారు చేస్తున్నారా అని తెలిస్తే
పుస్తకంలో ఏం చెప్తాడు అంటే ఒక గంటల్లో ఈనాడు సమాజంలో 10,000 కొత్త పదార్థాలు సృష్టింపబడుతున్నాయి. 10,000 కొత్త పదార్థాలు అంటే నేను క్రాఫ్ట్ చెప్పి ముగించే గంట లోపల ఆల్రెడీ అక్కడ తెలిసేవాడు ఏం చెప్తాడు, 10,000 కొత్త కాంపౌండ్స్ నిర్మించేస్తున్నారు.
మీరు ఒక్కటి తెలిస్తే ఏ శాతం మేము ఒక్కటి తెలిసింది అతను ఎక్కడ సీక్రెట్ తెలుసుకున్నారు.
ఫిజిక్స్ వాళ్ళు పదార్థంలో విడీకృతమైనటువంటి అతనికి ఎనర్జీ పట్టుకోవడానికి సఫలీకృతం అయ్యారు, కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకు అర్థం కావాలండి.
ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు?
ఆ పదార్థంలో ఉన్నటువంటి ఆ శక్తి మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేటటువంటి చాలా స్పష్టంగా సీక్రెట్ ఆర్థంలో బ్యాలెన్స్ ఆశిస్తుంది.
సైంటిస్ట్ దాని రేపు మనం పెట్టాలి,
కానీ సైంటిస్ట్ అంటే తప్పవాళ్ళు బహుశం చేయవాళ్ళు.
ఐసీ సంగేటే రెండు
వాళ్ళే అందరూ ఉట్టిగా ఆలోచించింది సైంటిస్ట్ అందరినీ కలిపి.
సైంటిస్టులు అందరినీ కలిసి ఉట్టిగా ఆలోచిస్తే సమాజంలో మీకు ఏమవుతుంది?
సైంటిస్ట్ ఊరుకుంటారు,
అపుస్తకాలు కాదు. మీకు తెలియదేమో అందుకని
తన జీవితంలోని చివరి 45 సంవత్సరాలు ఎస్ట్రాలజీని అధ్యయనం చేసి అదొక పెద్ద విజ్ఞానంలో నిరూపించాడు.
చంద్రబాబు సైంటిస్ట్
ఎందుకు చేస్తున్నారు? ఈనాడు మనం ఉన్నటువంటి సమాజంలోను అటువంటి విధి పనులు లేదంటే నీకు నచ్చిన తల్లి సమాజానికి నువ్వు హామీ కలగలేకుండా చేస్తూ ఉంటే సమాజం నీకు అడ్డు రాదు. నువ్వు ఏదైనా తెలుసుకో
పట్టణంలో ఇది కూడా కారణంగా లేదు.
50 సంవత్సరాల కిందకి కూడా నీ వాతావరణం లేదు.
అందువల్ల మనం ఇక్కడ చదువుతూ ఉన్నటువంటి విషయాలను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి.
హిస్టరీ శిక్షణ కానీ పూర్వకాలంలో విజ్ఞానాన్ని ఒక కాలేజీలో స్కూల్స్ పెట్టేవాడు కాదు.
రాయల్ సొసైటీ ఉండేది సైంటిస్ట్,
న్యూటన్ కానీ ఫ్యారడే కానీ మిగతా సైంటిస్ట్ అందరూ ఎక్కడెక్కడ ఉన్నా వాళ్ళందరూ ఆ వేదిక దగ్గరికి వచ్చేవాళ్ళు. లండన్లో వచ్చే పబ్లిక్ లెక్చర్ ఉండేది, అది సైంటిఫిక్ డిస్కవరీ మీద
ఇంటర్వ్యూస్ ఉన్నవాళ్ళు
సిబిసి ఆ సైంటిఫిక్ డెమాన్స్ట్రేషన్ చూసి నేర్చుకునేవాళ్ళు.
డిగ్రీ అనేది అప్పుడు బిఎస్సీ డిగ్రీ ఇస్తామంటే మీకు ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న పబ్లిక్ లో ఎవరైనా రావచ్చు. ఆ సైంటిఫిక్ డెమాన్స్ట్రేషన్ చూసి ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయేవాడు. ఇంట్రెస్ట్ ఉన్నవాడు మళ్ళీ ఆ సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి సాటర్డే అనేటటువంటి వ్యక్తి ఒక కుంపై ఐదో క్లాస్ కూడా అతను చదవలేదు. ఇప్పుడు ఒక ల్యాబొరేటరీ అది లేకపోతే నేను సైన్స్ రీసెర్చ్ ఎలా చేస్తామంటారు. మా స్టూడెంట్స్ తో చాలా మంది నేను ఇండైరెక్ట్గా చెప్తా ఉంటే వాళ్ళకి అర్థం ఏంటి కాదు ఆ పాయింట్. రీసెర్చ్ చేయడానికి మీకు ప్రకృతే ల్యాబొరేటరీ స్పెషల్ ల్యాబొరేటరీ ఇంజీ సంస్థ అక్కర్లే. ఐదో క్లాస్ కూడా చదవటటువంటి ఆ సాలరీ ఒక సైంటిస్ట్ యొక్క రిపబ్లిక్ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాడు. ఇంప్రెస్ అయ్యాడు. ఇంప్రెస్ అయ్యాడు తను మరి బుక్ అయిందని నేను చెప్పాడంటే నేను మీకు ఏం ఇచ్చుకోలేనండి అంటే నేను రాస్తున్న నోట్స్ ఉన్నాయి కదా ఆ నోట్స్ ని బయట చేసి పెడతాను నాకు తెలిసి అంటే సరే అది మూడు వాల్యూమ్స్ ఎంత ఉంటే ఆ కాపీ ఆయన చేసిన రీసెర్చ్ ప్రాక్టికల్ అంతా కూడా అది బయట చేస్తూ ఉంటే ఆ సైంటిస్ట్ ఎలక్ట్రిసిటీ మీద చేస్తున్నటువంటి కొన్ని ప్రయోగాలు అతనికి దృష్టిలో పడ్డాయి బయట చేస్తూ ఉంటే ఆ కార్యాలు అది రాస్తున్నాడు. బయట చేసేది బయట చేసిన వాల్యూమ్స్ అతను నోట్ చేస్తున్నటువంటి ఐదారు ప్రయోగాలు ఉన్నాయి. ఆ ప్రయోగాలు తను ఊరేసే ఒకటి అంటే కథతో చేసినటువంటి మెట్లు ఈయన ముంబైకి చేస్తున్న చోట కథ పెట్టేసింటే పక్కన పడింది అది నీడగా ఏర్పడుతుంది అక్కడ చేశాడు ఆయన ఇస్తుంది. ఈనాడు మొత్తం ఎలక్ట్రిసిటీ బేసిక్స్ ఏంటంటే ఆయన కనిపించినటువంటి ఆ నియమాలే సాటర్డే లాక్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే మూడు అద్భుతమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. మాకి ఎంత వచ్చు అన్నది ఆధ్యాత్మిక ఏదైతే నేను చూస్తా మిగతా చోట మాకంటే ఎక్కువ తెలిసిన వాడు ఏదైనా చెప్తే నోరు ముందు ఉంటారు. మాట్లాడిన ఎవరు ఎంబీబీఎస్ డాక్టర్ ఎండి డాక్టర్ ఉన్నాడు అనుకోండి ఎంబీబీఎస్ డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఎండి డాక్టర్ కాదు అన్నాడు అనుకోండి ఎవరు మాట్లాడితే ఎందుకు ఎంబీఏ కంటే ఎక్కువ నువ్వు డాక్టర్తో వాదించవు స్పిరిచువలిజంలో వాదించవు నేను ఎలా చేయాలన్నంత ఎందుకు చేయాలండి కానీ ఎందుకు చేయకూడదండి నీ పెద్ద చేసినట్టే మనకేం రాదు ఆధ్యాత్మిక చేత రాదు అన్నదానికి ఫస్ట్ ప్రూఫ్ ఏంటి అంటే నువ్వు ఆనందంగా లేవు. ఆధ్యాత్మిక జగత్తు ఆధ్యాత్మికత తెలిసినటువంటి వ్యక్తికి వచ్చేటటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఎప్పుడూ ఆనందండి ఎప్పుడూ ఆనందండి క్రియేట్ చేసుకోవద్దు. ఆనందంగా ఉండాలి అంటే నవ్వుముఖం పెట్టలే. నువ్వు ఆనందంగా ఉంటావు కనుక నవ్వుముఖం ఉంటుంది. అంత రివర్స్ గేమ్ ఉంది. ఆధ్యాత్మికత అంటే ఆనందంగా ఉండాలి కనుక బాధ పడుతున్నా కూడా బాధ లేదు అనుకుంటూ ఉండండి లేదు అనుకోవాలి నువ్వు నీ బాధ ఉండదు.
రమణ మహర్షికి ఆలోచన జరుగుతున్నప్పుడు గోఖలేకి ఆలోచన జరుగుతున్నప్పుడు వీళ్ళందరికీ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు మొత్తం విమర్శలేదన్నారు. ఈ విషయం నేను కరెక్ట్గా మా స్నేహితుడు వాళ్ళతో మాట్లాడుతుంటే మా స్నేహితుడు వాడి నాన్న విన్నాడు ఈ మాట. సరే తర్వాత రెండు రోజుల ఇప్పుడు ఆయన కాల్కి యాక్సిడెంట్ అయ్యింది చర్మం ముందు వెళ్ళి ఇక్కడ చేయాల్సి వచ్చింది. మొత్తం మంది స్థానం అంటే వద్దాం సరే కుట్టేయడం భరించాడు ఇలా ఇప్పుడు ఎనిమిదో తొమ్మిదో కుట్టబడ్డాయి భరించాక ఇంటికి వచ్చాయి నాన్న చెప్పాడు రామకృష్ణ మీకు వచ్చింది కరెక్టే కానీ నేను నువ్వు మొక్కలు పట్టలేకపోయింది అయ్యా నవ్వు ముఖం పెట్టక్కర్లే. నీకు నిజంగా నేను ఆత్మని అనేటటువంటి జ్ఞానం వచ్చేస్తే అనుభూతి వచ్చేస్తే అసలు ఉండేది నవ్వు ముఖం లేకూడదు.
దానికి ప్రాక్టీస్ కావాలి, అది ప్రాక్టీస్ చేసుకుంటారు. ప్రాక్టీస్ ఇది మనం చెప్పుకుంటున్నాం. దీనికి తీర్థం ఇక్కడ విశ్వేశ్వరులు మూడు అద్భుతమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. ఒకటి యొక్క సీతాదు మాస్టర్ గురు చరణ సన్నిధిలో, రెండవది ద మాస్టర్ సైలెన్స్ మనం ఇప్పుడు చదువుతుంది, మూడవది ద లైఫ్ ఆఫ్ ది పాస్ట్. ఈ పుస్తకాలను వాటి ఖరీదు అది మీరు కూడా నేను చూసుకోవాలి. ఆ పుస్తకాలను ఏది ఉండాలి ఉన్నాక నేను ఈ క్లాసులు చెప్తున్నప్పుడు నేను ఆ పుస్తకాలు తెలుసుకుని కావాలి. ఐ వాంట్ టు లిసన్ టు ది క్లాస్ రూమ్. సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతున్నటువంటి వాళ్ళు ఈ టెక్స్ట్ బుక్ లో చాలా సార్లు ఉపయోగపడిన కూడా టెక్స్ట్ బుక్స్ లో ఉంటాయి. టెక్స్ట్ బుక్స్ లో ఉన్నటువంటి ఆ విషయాలు మనకి అది తక్కువ అని తెలిసినా కూడా చదువు ఖండగా పట్టి కనిపిస్తులో రాస్తాము. ఎందుకంటే అది తక్కువైనా కూడా ఒక మౌలికమైనటువంటి ఆలోచన విధానానికి ఆధారం అవుతుంది. నేను కెమిస్ట్రీ అని కనుక కెమిస్ట్రీ ఉదాహరణ ఇస్తాను, నేను ఆ ఉదాహరణ అన్నిటికీ పెట్టుకోవచ్చు. ఉదాహరణకి డాక్టర్స్ అటెండెన్స్ డేరీ అని ఉంటున్నది తప్పు అని అందరికీ తెలుసు, స్టూడెంట్స్కి తెలుసు, టీచర్స్కి తెలుసు, కానీ ఒక పెద్ద ఎక్స్టేట్ వస్తుంది. ఈవినింగ్ ఎన్ఎస్సీ ఎన్ఎస్సీలో కూడా అది ఒక పెద్ద ఎక్స్టేట్ వస్తుంది. ఐదో క్లాస్ దగ్గర నుంచి దాని గురించి చెప్తూనే ఉంటాను. అంతేకాక ఏముండలే ఇండస్ట్రీలో ఏముండలే కానీ చాలా ఉన్నాయి. ఆ చాలా ఉన్నదాన్ని నేను బాధ్యతలో కూడా ఒక గురువు దగ్గర కూర్చుని ఇంకా నేర్చుకున్నాడు. అది ఇప్పుడు సంభవం కాదు. ఇందులో సంభవం కాదు అంటే ఏ సైంటిస్ట్ దగ్గర ట్రైన్ నాకు డాక్టర్ డాక్యుమెంట్ చేసి చెప్పుకుంటే వాడు చెప్పాడు. ఎందుకు చెప్పడం? వాడి ఇంటికి వెళ్ళి చెప్పడానికి వాడి ఇంటికి వెళ్ళాలి. భావం అర్థం అవుతుంది కదా. ఆధ్యాత్మిక వ్యక్తిలో మీరు ఎవరు తెలుసుకుని జీవించేటటువంటి మానవ సమాజం ఈనాడు ప్రకృతిలో జీవించడానికి రెడీగా ఉన్నది అని చెప్తున్నారు గురువులు. అంటే మానవందరూ కూడా ఏ స్థాయిలో జీవించాలి? రమణ మహర్షి ఉన్నటువంటి స్థాయిలో జీవించాలి. అందరూ జీవించలేకపోతున్నాం. దానికి మొదటి కారణం ఏంటి అంటే అది వాళ్ళు జీవించవచ్చు అనేటటువంటిదే నేను చూసుకుంటాం లేదు. మనం ఎక్కడ వస్తుందండి అనుకుంటా. ఆ తేడా మనం గుర్తుంచుకోండి. ప్రకృతిలో వచ్చే మార్పుని గుర్తుంచుకోండి. ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి మానవులందరూ ఏం చెప్తున్నారు అంటే వీళ్ళందరూ కూడా ఆత్మజ్ఞాన సంపన్నులుగా జీవించాలి. యావరేజ్ మ్యాన్ ఆన్ ద స్ట్రీట్ రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి వాడు వాడు అదుపు తినేవాడైనా కూడా వాడు ఏ స్థితిలో ఉండాలి? వాడు ఆత్మజ్ఞానమే ఉండాలి. ప్రకృతి అది కోరుకుంటుంది. కానీ నేటి మానవ సమాజము, నేడు ఉన్నటువంటి సమాజము దానికి తగినటువంటి పరిస్థితులను కల్పించటం లేదు. సమాజము కల్పించదు కూడా. మనకి ఇంటరెస్ట్ ఉంటే, మనం ఆ పరిస్థితులను కల్పించుకుంటే దాని యొక్క ఫలితాలను చూసిన తర్వాత సమాజం దాన్ని తన స్కూల్ అండ్ కాలేజెస్ లో పెడుతుంది. ఇందాక నేను చాలా ఎగ్జాంపుల్ చెప్తూ ముందు సైన్స్ పబ్లిక్ రీసెర్చ్ చెప్పబడి స్కూల్స్ అండ్ కాలేజెస్ లో సైన్స్ లేదు. మరి ఇప్పుడు స్కూల్స్ అండ్ కాలేజెస్ లో సైన్స్ చెప్పబడుతుంది. కానీ హయ్యర్ సైన్స్ ఉండే సాగో ఒకటి ఒక అంటే ఆత్మజ్ఞానం అని అర్థం చైనీస్ భాషలో. సాగు ఆఫ్ ఫిజిక్స్ అంటే ఫిజిక్స్ ద్వారా ఆత్మజ్ఞానం పొందటమేనా అని రాశాడు ఆయన. దాని తర్వాత ఆయన నాలుగు అద్భుతమైనటువంటి గ్రంథాలు రాశాడు. అందులో శివన్ ఏంటి అంటే ద బ్యాక్ ఆఫ్ లైఫ్ ఎప్పటికే కలిగూడు లాంటివి జీవించటం అనేది మన వాళ్ళు వాళ్ళ సాగు తీసుకునే కోరుస్తారు. దాన్ని సైంటిఫిక్ గా గురించారు.
కానీ సైన్స్ లో చెప్పడం లేదు కదా. ఫిజిక్స్ లో మాటలో ఫిజిక్స్ అయితే ఆత్మ జ్ఞానం ఎక్కువగా నలభై రోజుల్లో వస్తుంది ఇప్పుడు కాదు, కానీ రాత్రి సైంటిస్ట్ ఇందుకు వెళ్ళి చెప్తున్నాను. మనము కనుక ఈ క్లాసుల్ని ఆ స్థాయి శక్తులుగా మారాలి అని కనుక మనము ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మార్చండి, ఆ స్థాయి వస్తుంది. కానీ ఆ స్థాయి రావడానికి కావలసినటువంటి విషయం ఏంటి అంటే ఆధారభూతమైనటువంటి కొన్ని ఫండమెంటల్స్ మనకి తెలియాలి. నిన్న నేను చెప్పాను, నిన్న మమ్మల్ని చెప్పాను, ఏంటి ఆధారభూతమైనటువంటి మనము మూడు స్థాయిలు తీసుకుంటాం. శారీరకమైనటువంటి సుందరుకాలతో మనం జీవిస్తూ ఉంటాం. బాధ వేగంగా ఉందనుకోండి ఆత్మపడ ఉంటాం, బాధ చల్లగా ఉందనుకోండి మూడిసిపోతూ ఉంటాం. అంటే మన యొక్క జీవించే విధానం శరీరము సుఖంగా ఉందా లేదా అనేటటువంటి దాని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాను. శరీరానికి సుఖంగా ఉంటే లేదా శరీరానికి సుఖంగా లేకపోతే అర్థం చేయాలి, అది ఒక కథ. ఈ కాస్త పైకి వెళ్తే కోరికలు వస్తాయి, అప్పుడు శరీరాన్ని కష్టపడినా కూడా మన కోరిక తీసుకోవడానికి శరీరాన్ని కష్టపెట్టినా మనం ఆధారపడతాం. అంటే అక్కడ పని చేయడానికి ఆధారం ఏమైంది శరీరం కాదు కోరిక. ఈ నరగా పెద్దగా అడిగితే ఉంటే నేను చాలా సార్లు తీసుకుంటా కడపడ తీసుకుంటే మామూలుగా అంత ఉంటా కనిపించాడు. అంటే శరీరం అనేది సిద్ధంగా లేదు, వాడి మొహమే చెప్తాను కానీ సిద్ధంగా లేదండి. కానీ ఎందుకు తింటున్నాడు అంటే తినాలని కోరిక ఉన్నది, అది అందరికీ వర్తించుకోండి. చదువు కానీ కూడాలని అంటే అక్కడ శరీరం ఏమవుతుందో అన్నది ఇంపార్టెంట్ కాదు. మనకు చాలా బాగా గుర్తుంది డాక్టర్ చక్రవర్తి సినిమా రిలీజ్ అయింది గుంటూరులో 1964 అనుకుంటా. అప్పుడు నేను గుంటూరులో ఉన్నా, కాశీ నుంచి మీ ఎండాకాలం తర్వాత మా పద్మాంగ చూసాను. ఎందుకంటే డాక్టర్ ఎప్పుడు ముహూర్తం పెట్టారు సినిమా అప్పుడు టికెట్ కోసం ట్రై చూసాను, మళ్ళీ తర్వాత షోకి ట్రై చూసాను, మళ్ళీ తర్వాత షోకి ట్రై చూసాను. ఉదయం ఎలా పెడితే అనిపిస్తుంది సాయంత్రం షోకి ఎంత సిగ్గన్ అయితే ఏం లేదు నాకు లోపల బట్టలు గుర్తు చేస్తున్నా తిరిగిపోయింది ఇందులో సిగ్గన్ కూడా ట్రై చేస్తున్నాను. సరే సినిమా చూస్తే తొమ్మిదిన్నర సరిగ్గా తిరిగి తిరిగిపోయిన గుర్తు వాడిపోయిన మొహం కానీ ఫస్ట్ మామూలుగా ఒక అమెరికన్ సిటీకి లేకపోతేనే మనం ఏం తెలుసుకుంటాం అపరాధం. కానీ కోరిక ఎప్పుడైతే ఉన్నదో మీకు శరీరం యొక్క బాధ కానీ దాంట్లో వచ్చేటటువంటి చికాకులు కానీ మీకు అనుభూతిలోకి రావు. ఇంకో కారణం ముందుకు వెళ్తే ఆ దొరికి ఆరోగ్య స్థాయి ఇంకా మానవ జాతి రాలేదు అని చెప్తుంది. కోరికుంటే తప్ప మనకైతే ఆరోగ్యం ఉంటే అలా ఇంట్లో ఉంటుంది, పొట్టు ఉంటుంది, వస్తూ ఉంటుంది, పొట్టు ఉంటుంది. ఇంకా మనం ఎక్కడ ఉన్నాము మన జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆధ్యాత్మిక విద్య గురించి అనేటటువంటి దాని గురించి మనకు తీవ్రమైనటువంటి ప్రయత్నం ఎందుకు రావటం లేదు అంటే ఆలోచనల కంటే ఒక స్థాయి పైన ఉన్నటువంటి జ్ఞానం అది. మనకి ఆలోచనతో ఆలోచిస్తూ ఉంటాం అంటే చేద్దామా వద్దా చేద్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాం. అది కోరికగా మారితే తప్ప నువ్వు దాని మీద కార్యాన్ముఖులము బట్టి మనం బట్టి ఎప్పుడు చెప్తామో చాలా జాగ్రత్తగా అనలైజ్ చేసుకోండి. ఆలోచన అంటే ఆలోచిస్తుంటానంటే చాలా మంది నన్ను అడుగుతా ఉంటారు మాస్టర్ మేము ఎందుకు కట్టుకుందాం అనుకుంటున్నాం, ఎందుకు కట్టుకుని లేకపోతున్నాం, ఏదో ఇంకోటి చేయాలనుకుంటున్నాం, మీరు చేయలేకపోతున్నాం, ఎందుకు మీరు చేయలేకపోతున్నానంటే అది ఆలోచన స్థాయిలో నుండి తప్ప అది కోరికగా మారలేదు. కోరికగా మారితే అసలు మీరు వెనుక ఎవరు చెప్పినా చాలా మంది నాకు చెప్పబడుతున్నారు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు వెళ్ళిపోతూ ఉంటారంటే మాస్టర్ చెప్తే ఏమంటారు, మాస్టర్ సినిమాకి వెళ్ళాలంటారు, నేను వెళ్ళాలి అంటే ఏం చేయాలి చెప్పకపోతే పాయింట్ అర్థమవుతుందా? అంతేలా మిమ్మల్ని మీరు ఈ ఆధ్యాత్మికతలో మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే కారణం ఏంటి అంటే ఆధ్యాత్మికత గురించి మీకు ఒక లూప్ వార్మ్ యాటిట్యూడ్ ఉంది. దాని మీద ఒక విశేషమైనటువంటి కోరిక లేదు. కానీ ప్రపంచం అంతా కూడా ఎందువల్ల వచ్చింది అంటే భగవంతుడి యొక్క కోరిక వల్ల వచ్చింది అని చెప్తుంది. మీ కోరిక వల్ల ఈ ప్రపంచం రాలే. మీ కోరిక వల్ల ఈ ప్రపంచం వచ్చింటే మీకు నచ్చినట్టు లేదు. మీకేది నచ్చుతుందో మీకే తెలియదు, ఇవాళ నచ్చింది రేపు నచ్చదు. అంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా ఉన్నాం. మన కోరిక అనుగుణంగా ప్రపంచాన్ని మార్పు తెలుస్తుంటే అదృష్టవశాత్తు మనం మార్చలేదు. ఈ మూడు పాయింట్స్ గుర్తుంచుకోండి, దూర శరీరము, భౌతిక కామమైన శరీరము, కోరికలు, మనమైన శరీరము, ఆలోచన. ఈ మూడు క్షేత్రాలలో మనం జీవిస్తూ ఉంటాం. ఎక్కువగా మనము జీవించేటటువంటిది శరీరం మీద రెస్పాన్సిబిలిటీ జీవిస్తున్నాం తప్ప అసలు కోరికలు కూడా తీవ్ర స్థాయిలో లేవు. కోరికలు కూడా తీవ్ర స్థాయిలో లేవు. ఎప్పుడైతే కోరిక తీవ్ర స్థాయిలోకి వెళ్తుందో ఆధ్యాత్మిక నియమం ఏం చెప్తుంది అంటే మీకు ఖచ్చితంగా రిజల్ట్ వచ్చేస్తుంది. నువ్వు కనుక ఒక తీవ్రమైనటువంటి కోరిక మనసులో పెట్టింది, ఆ తీవ్రమైనటువంటి కోరికను కోరికగాను ఉంచగలిగితే అది జరిగిపోతుంది. ఈ సిద్ధుల యొక్క రహస్యం అంతా ఇదే. మీకు కోరిక తీవ్రంగా ఉండాలంటే ఇంకా మిగతా దేని మీరు చేయకలే. కానీ మీ కోరిక తీవ్రంగా ఉంటే వచ్చేటువంటి సిద్ధులు చాలా డేంజరస్ అని మనం మొదటి దాంట్లో చదువుకున్నాం. మొదటి సూత్రం తీసుకొని వాయిస్ వస్తాయి ఫస్ట్ డీ ఇన్స్ట్రక్షన్ ఇగ్నోరింగ్ డేంజరస్ ఆఫ్ ద లోవర్ ఇది. అంటే మనకి ఆధ్యాత్మిక రేటులో మీరు వ్యాక్సిన్ కంపెనీ చేసినా యజ్ఞాన్ని చేసినా ఏం చేసినా ఆలోచనల కంటే ఫైవ్ స్థాయి నుంచి మనం చేయం. ఏ స్థాయి నుంచి చేస్తాం? డిజైర్ కోరికలతో చేస్తాం. మరి మేము కోరికలతో చేసిన ఈ అనుష్ఠానాలు అవి మాకు రాలేదే, అసలు కోరిక కూడా తీవ్రంగా లేదమ్మా. మన హైదరాబాద్ లో ఒక చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఒక కుటుంబం ఉంది. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు మన సరే ఇది ప్రమాదకరమైనది, మీ దగ్గరికి వస్తే అది సరైపోతుందా? సరే వచ్చింది ఒక మంచి యజ్ఞ విధానం, ఒక యజ్ఞ విధానం ఉంది. అనేక ప్రతిష్టం ఇష్ట కావచ్చు కోరిక తీసుకోవాలని అంటే ఏం చేయాలి అంటే 12 రోజుల పాటు ఒక విశేషమైనటువంటి ఏక ప్రక్రియ మీరు చెప్తారని మీరు చూసుకోండి. జరుగుతుంది మీక్రమం జరిగే తప్పది. విధానాలు ఆల్ సైంటిఫిక్ గా భారతదేశ యొక్క ఈ ఆధ్యాత్మిక రంగంలో ఉన్నాయి. ఆ ఆధ్యాత్మిక రంగంలో చెప్పబడినటువంటి ఆ విజ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవడం లేదు. మనం ఉపయోగించుకోవడానికి ఆధారభూతమైనటువంటి సూత్రము ఇవాళ మనం చదువుకోబోతున్నాం. అంటే ఇప్పుడు మనం చదివేటటువంటి సూత్రాన్ని మీరు ఆ విధంగా ఆలోచించి అర్థం చేసుకోండి. మీరు తెలుసుకోవాలంటే ఇంతకంటే మీరు ఇన్నాక మీకు చెప్తారు గ్యారెంటీ మీరు మాకు తెలుసండి మరి తెలిస్తే ఆచరించకుండా తెలిస్తే చాలా మంది స్టూడెంట్స్ నా దగ్గర వచ్చి నాకు చదవాలని ముందే మాట్లాడు ఎక్కడ
మన పేరెంట్స్ కూడా వస్తారు, చాలా కరెక్ట్ మాట్లాడారు. మేము చెప్తున్నా మేము కళ్ళగా చూస్తున్నాం బాబు,
చాలా కష్టపడి చూస్తున్నాడు,
వాడికి ఏమీ అర్థం కావాల్సింది.
వాళ్ళేమంటాడు నాతో ఇంకా తర్వాత మాట్లాడు, అప్పుడు నేను చెప్తున్న తీర్చాను, నేను తర్వాత మనసు నిలబడగా ఉండదు, అంటే మన కట్టి తీసుకుంటూ వెళ్ళిపోతుంది.
మిమ్మల్ని మీరు మీ పిల్లలు వాళ్ళు ఎలా మోసపోతున్నారో అర్థం చేస్తారు, మీకు మనసు నిలబడగా ఉండదా, అంటే దాన్ని నమ్మమంటావా.
ఒక్కడు ఈ రోజు వరకు ఎప్పుడు పెట్టుకోవడానికి కాస్త ఒక్కడు వచ్చి నా దగ్గరికి మాట్లాడి నాకు సినిమా చూడాలని ఉంది, అదే కదా మనసు సినిమా వినడం లేదు, నిలబడడం ఉండటం లేదు, సినిమాను కూడా లేకపోతున్నాను అని అన్నారా ఒక్కడైనా, అంతగా ఒక్కడైనా. మరి నువ్వు 3 గంటల పాటు కదలకుండా సినిమా చూడగలిగేవాడి, 3 గంటల పాటు పుస్తకం ఎందుకు చదువుకోలేకపోతున్నావు, వ్యాసాలు తప్ప అది అర్థం చేసుకోండి. ఆధ్యాత్మిక మొత్తం వచ్చి నిలిచేటటువంటి లేదు, చెప్పవద్దు నాకు కోరిక ఉంది అని నీ ఆశ్చర్య చెప్తుంది, నీకు దేనిమీద కోరిక ఉండవు, కథ మీద కోరిక లేదు. అయినా ఎలా చదువుకోగలుగుతున్నారు తల్లిదండ్రుల వల్ల సమాజం వల్ల, ఆధ్యాత్మిక ఏం చెప్తుంది అంటే ఆత్మజ్ఞానాన్ని కూడా ఆ విధంగా బలవంతంగా నేర్చుకునవచ్చు. అది మాకు వచ్చింది ఎలా అర్థంగా, ఇవన్నీ ఏంటి ఆత్మజ్ఞానం అది అంతా వదిలేసుకుని ఎక్కడో మేము సన్యాసులు అయిపోతాం, మా పదితత్తికి ఏం అక్కర్లేదు అనే రెండు వాళ్ళకి మాత్రమే వస్తుంది అనుకునే. కానీ ఇప్పుడున్నటువంటి గురువులు ఆధ్యాత్మిక గురువులు ఏం చెప్తున్నారంటే ఆత్మజ్ఞానం కోసం నువ్వు ఏమీ వదులుకోక్కర్లేదు, నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే వర్తిస్తుంది నీకు. కానీ అయితే బలం మీద దాన్ని నేర్చుకోవాలి, బలం ఇక్కడ చదవటం లేదు కదా, కానీ చదువుతున్నాను డిగ్రీలు వస్తున్నాయి. మాకు తెలిసి ఎవరు బాగా చదువుకోవాలి, నాకు చదువు మీద జ్ఞానం కావాలి, నేను చదువుకునే డాక్టర్ని రోగ నివారణ చేసేటువంటి జ్ఞానం సంపాదించాలి అని ఎవరు డాక్టర్ అవ్వడం ఎందుకున్నాడు అంటే డబ్బులు వస్తున్నాయి. చదవాలని మాత్రం లేదు, వాడికి కూడా చాలా బలవంతంగా చదువుతాడు కానీ అవుతున్నాడు కదా. అలాగే నువ్వు ఈ ఆత్మజ్ఞానమే కూడా ఖచ్చితంగా ఈ నియమాలను పాటిస్తే అవుతారు. అందువల్ల ఈ 3 పుస్తకాల మీద 3 పుస్తకాలు ఇందాక నేను వెళ్ళి తెప్పిస్తాను, వాయిస్ ఆఫ్ సైలెన్స్ మీద అండ్ లైట్ అనేది పాట మీద యాక్టర్ పుస్తకాలు ఉన్నాయి, తీసుకోండి ఉంచుకోండి వాటిని. ఉంచుకున్నాక నేను ఇంకా తన పుస్తకం అంటూ ఉంటే తర్వాత తర్వాత నేను చెప్పబోయేటువంటి క్లాసెస్ ఇలా చెప్పను, మీకు టెక్స్ట్ బుక్ ఉందా లేదా, మీరు ఉన్న స్కూల్ పుస్తకం ప్రింట్ చేస్తారు కదా, భుజాన్ని 1 కేజీ బరువు పెట్టి పంపిస్తాను అనుకుంటారు. అలాగే నేను నా క్లాస్కి రావాలంటే ఇంకా పుస్తకాలన్నీ ఉన్నాయి లేవని అడుగుతాను, పుస్తకాలన్నీ నోట్లు రావాలంటే ఒక క్లాసెస్ నేను ఏం చేస్తాను అంటే దాని మీద నిర్దే రాసి ఉన్నటువంటి పుస్తకం నేను దాని యొక్క ఫోటో స్టైల్ కాపీ అయినా మీరు తీసుకోండి. భావం అర్థం చేసుకోండి, స్వాధ్యాయం లేకుండా లెక్కలు లేనంత మాత్రాన ఆత్మజ్ఞానం రాదు. పుస్తకాలన్నీ ఉండవలసినదే, అన్నిటికంటే చాలా ప్రముఖమైనటువంటి రెండు పుస్తకాలు ఉన్నాయని చెప్పాను నేను, ఒకటి సోలార్ సిస్టమ్. ఈ సోలార్ సిస్టమ్ అంతా కూడా సూర్యవంశ రాజుల యొక్క చరిత్ర అంతా కూడా రామాయణంలో చెప్పబడింది. ఈ సోలార్ సిస్టమే యోగరీతి ఆధారాలు, ఇమం విడత యోగం ప్రోక్తమానం సైలీజెంట్గా ప్రతిరోజు సూర్యుడు తీస్తాడు, ప్రతిరోజు సూర్యుడు అస్తమిస్తాడు. ఆ వాయిస్ ఆఫ్ సైలెన్స్ ని పట్టుకునేటటువంటి విధానమే సంధ్యావందనం. ఇప్పుడు ఏం చేశారు, అది వాయిస్ ఆఫ్ సైలెన్స్ ఎవరు పట్టుకోవడం లేదు, నేను సంధ్యావందనం ఎలా చేస్తాను, కర్మకాండ కరెక్ట్గా చేస్తాను లేదా, కావలసింది కర్మకాండ కాదు. మీరు సంధ్యావందనం చేస్తే ఆ రోజు సూర్యోదయం అవుతూ ఉంటే ఆ సూర్యుడు ఈ రోజు మీరు ఏం చేయాలో చెప్తాడు, మీరు సూర్యుడు మీరు ఏం చేయాలి, ఆ సూర్యుడే కేంద్రంగా లేకపోతే అసలు మొత్తం సృష్టి లేదని మీకు తెలుసు కదా. ఒక్క క్షణం ఆయన నేనపాటుగా ఉన్నారనుకోండి అవుతున్నా,
ఆ విజ్ఞానం సోలార్ సిస్టమ్ అనేటువంటి పుస్తకంలో ఉన్నది. పుస్తకం చదువుకోండి, మాకు అర్థం అవుతుంది మాస్టర్, అర్థం అవుతుంది చదివితే. మీరు మనసు పెట్టి చదివితే కదా, తెలియజేసి ఒక నవల్ లాగా చదువుతామంటే కుదరదు. అంటే సోలార్ సిస్టమ్ అనేటువంటి బుక్ మీ శరీరంలో ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ కాంగ్రెస్ బాడీ అని ఉంటుంది. రెండు పుస్తకాలు ఉన్న పుస్తకాలు అనేటువంటి కూడా చాలా ఇంపార్టెంట్. మరి మాత్రమే మీరు ఇతర బాడీ చేశారు, యాక్చువల్ బాడీ చేశారు, మెంటల్ బాడీ చేశారు, ఈ మూడు విధానాలు ఏం చెప్పండి. సోలార్ గతిలో ఎలా ప్రవర్తించాలి, ఆలోచన గతిలో ఎలా ప్రవర్తించాలి, కోరికల గతిలో ఎలా ప్రవర్తించాలి, ఇంకా నేను చెప్పాను కదా. దానికి ఇవి తెలుస్తాయి ఈ మూడు పుస్తకాలు, విసిరిస్తారు, యాక్చువల్ బాడీ, మెంటల్ బాడీ. కానీ అసలు బేసిక్ నాలెడ్జ్కి వెళ్ళిపోయి ఆధ్యాత్మిక విద్య రహస్యాలన్నీ మాకు అర్థం అవ్వాలి అంటే ఈ సోలార్ సిస్టమ్ తెలియాలి. ఎవరు వింటారు మాస్టర్? ఎందుకంటే మీ ఆలోచనలే అసలు గడవని కాదు ఒకటి స్టైండ్. ఎవరు వింటారు మాస్టర్? హైదరాబాద్లో సోఫియర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఒక ఆమెకి ఈ సోలార్ సిస్టమ్ క్లాసులు అటెండ్ అయ్యింది. అటెండ్ అయ్యాక మాస్టారు నేను ఇది అందరికీ చెప్పవచ్చా అని చెప్పమ్మా. తను బెంగళూరు వెళ్ళాక తన ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్స్ వాళ్ళందరికీ కూడా ఇలా మా మాస్టారు సోలార్ సిస్టమ్ గురించి చెప్పారండి, నేను క్లాస్ పెడతాను. ప్రిన్సిపల్ వాళ్ళ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ 400 మంది ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ విన్నారు. ఎవరు వింటారు? నువ్వు ప్రయత్నించే వాళ్ళు. దాని తర్వాత ఆ క్లాసులు విన్నటువంటి వాళ్ళు అక్కడ ఇంకో రెసిడెన్షియల్ కాలేజీ ఉంటే వాళ్ళు అడిగారు ఈ సోలార్ సిస్టమ్ నేను విందా. ఈ ఇందుకు చెప్తున్నాను మీరు అర్థం కదా, ఈ సోలార్ సిస్టమ్ ఎలా ఉంటుంది చెప్పటమే. మీరు కనుక అర్థం చేసుకోగలిగితే మీరు ఎలా జీవించాలో చెప్తుంది. డాక్టర్ ఎందుకు అలా చెప్తారు? కానీ అంతా కూడా సైలెంట్ గా సూర్యుడుతోనే ఉన్నాడు. అందరు బయట నుంచి కింద పడుతూనే ఉంది. సైలెంట్ గా ప్రకృతి గురుత్వాకర్షణ గురించి చెప్తూనే ఉంది. కానీ ఎవరు పట్టుకున్నాడు? ఒకళ్ళు పట్టుకున్నాడు. పట్టుకున్న కన్నా అందరికీ చెప్పాడు. మొదటి పట్టుకున్న వాడికి కష్టం, తర్వాత ఉన్నటువంటి వాళ్ళందరికీ ఏంటంటే దాన్ని ఉపయోగించుకోవాలి. ఈ ఆధ్యాత్మిక విద్య కూడా ఇది చాలా జాగ్రత్తగా ఈ సెంటర్లో నేను కోరుకునేది ఏంటంటే మీరు అందరూ వస్తే చాలా ఆనందం. కానీ కొంతమందైనా ఎక్కడ చూసి చదవండి రెగ్యులర్గా. మీరు మేము ఇంకో ఊళ్ళో ఉంటున్నామండి, ఇక్కడ నుంచి ఎలా చదువుతామండి? ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తే ఇంకో ఊళ్ళ నుంచి నువ్వు ఎలా వస్తున్నావయ్యా? ప్రతిరోజు మీ పిల్లలు ఎలా పంపిస్తున్నావయ్యా? మనకి అర్థం కదా. ఇతరులకి కారణాలు నాకు చెప్పకండి. ఇక్కడ చదువుకోమన్నాను, ఇక్కడే చదువుకోండి, పద్ధతిగా చదువుకోండి. వారానికి ఒక రోజు చాలా అండి, వారానికి ఒక రోజు ఫోన్ చేస్తే చాలా. ఒక్కలాగే నాకు ఉపవాసం ఉంటామని చెప్పి రోజు తినేదానికంటే ఎక్కువ పలహారం తింటారు. కొంచెం వాయిస్ ఆఫ్ సైలెన్స్ గురించి నేను చెప్తున్నానండి మీకు. మాస్టర్ అంటే అతను వాయిస్ ఆఫ్ సైలెన్స్ చెప్పకుండా నేను వాయిస్ ఆఫ్ సైలెన్స్ ఏం చెప్పేది మీకు? మీకు ఇంట్రెస్ట్ ఉంటే కానీ ఏం చెప్పేది? ఇంట్రెస్ట్ ఉన్నది దేనికి కాస్త ఆధారపడి ఉంటుంది, ద ప్రూఫ్. ఇక్కడ క్లాస్ రూమ్ జరగాలి. మీరు చెప్పేది చెప్పాను కదా, నోట్ చేసుకోండి. దానిపైన మళ్ళీ డిస్కస్ చేసుకోండి. మీకు వచ్చేసింది అనుకోకండి. ఇంతకంటే ఈ పుస్తకం మీకే డీటెయిల్గా రాసింది. Chosen fragments from the book of the Golden Sutras for the daily use of the learning. రోజు ఉపయోగించుకోవాలి మీరు. అసలు ఇప్పుడు మీ యొక్క పుస్తకం ఏదైతే మీ దగ్గర మీరు ఇంకా లోకం చేసుకుంటారు, దాని మీద ఏం రాసుకుంటారు మీరు. కానీ బుర్రలోకి ఎక్కితే బై ఛాన్స్ ప్రమాదం వచ్చేసి ఇటు నుంచి వెళ్తూనేనా ఒకసారి తిరిగి చూస్తారేమో. పంతొమ్మిది రోజు చూడండి. Set the great law, in order to become the knower of all self, thou hast first to self to be known. అంతేకాదు మీకు అంతా తెలియాలి, అంటే ముందు మీ గురించి మీకు తెలియాలి. మీ గురించి మీకు తెలియజేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సైన్స్ రమణ మహర్షి ద్వారా, దిల్లేల మూడు అమ్మ ద్వారా ప్రపంచానికి అందజేస్తుంది. ఇంకా అక్కడ నిజంగా మీరు చేయవలసింది ఏంటంటే, భూయమ్మాయ్ నేను ఎవరని అనేటువంటి ప్రశ్నకి జవాబు తెచ్చుకోవాలి. నెక్స్ట్, టు రీచ్ ద నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్ సెల్ఫ్ దౌ హ్యావ్ టు గివ్ అప్ సెల్ఫ్ టు నాన్ సెల్ఫ్, బీయింగ్ టు నాన్ బీయింగ్, and then doubt can't repose between the doubt and repose constantly. అది కూడా కాదు ఇంగ్లీష్ భాష. ఎస్టీ కొట్టేస్తే ఏమవుతుంది అక్కడ, టెన్ అని అవుతుంది. అది డౌట్ కెన్ రిపోజ్ బిట్వీన్ ద రింగ్స్ ఆఫ్ ద గ్రేట్ బీజ్ రెస్ట్ బిట్వీన్ ద రింగ్స్ ఆఫ్ దట్ విచ్ ఈస్ నాట్ బాన్ నాట్ డైస్ బట్ ఈస్ ద ఓమ్ సౌండ్. దీనికి ఈ 45 నిమిషాలు బట్టి నేను మీకు ఈ ఓం అనేటటువంటి పదానికి మీకు తెలుసు అనుకోకండి బాబు, రహస్యం అంతా అక్కడే ఉన్నది. మొత్తం మన ఉపనిషత్తు కనుక మీరు తెలియవేస్తే మొత్తం ప్రతి ఉపనిషత్తు కూడా ఎక్కడక్కడ ఓం గురించి మాట్లాడుతుంది, ఏదో విధంగా ఓం గురించి మాట్లాడుతుంది. అందుకే ఆత్మజ్ఞానం మీకు కలగాలి అంటే మొట్టమొదటి మీకు ఏం తెలియాలి, ఓం గురించి తెలియాలి. ఓం అనేటటువంటి హంస గురించి తెలియాలి, ద గ్రేట్ బర్డ్. దీన్ని అర్థం చేసుకోండి చాలా జాగ్రత్తగా. ఇది అర్థం అయిపోతే మీలో ఎవరైనా సీరియస్ గా ఈ విద్యను నేర్చుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళు ఒక 2-3 సంవత్సరాలలో అప్పుడు చేరుకుంటారు. ఆత్మజ్ఞానం మాత్రం అంత కష్టమైనది కాదు. ఆత్మజ్ఞానం యొక్క ఉపయోగం నేర్చుకోవడం కష్టం. ఇంతటి ఇక్కడ ఏం చెప్తున్నాడో చాలా జాగ్రత్తగా అర్థం చేస్తుంది. కానీ వాడు ఏం చెప్తున్నాడు, ఓం అనే ఒక ఈ అక్షరాన్ని కనుక ఉపయోగించుకోగలిగితే ఉపయోగించుకోగలిగితే జపిస్తే కదా ఉపయోగించుకోగలిగితే ఏమవుతుంది, పరమానందతి అత్యద్భుతమైనది అంటే పెట్టుకోగలరు. ఎలా చెప్తారు అన్నది కింద దాఖలు చేస్తున్నారు. నెక్స్ట్ శ్లోకం చూడండి, డిస్ట్రైన్ ద బర్న్ ఆఫ్ లైఫ్ ఇస్ డౌట్ నో జీవ చెప్తున్నాడు. ఇందాక నేను చెప్పింది మీరు కనుక ఈ ఆత్మజ్ఞానాన్ని ఓం అనేటువంటి అక్షరం ద్వారా దండ కలిగితే మొట్టమొదటి ఏం చేయాలంటే మీ జీవితాన్ని దానికి సమర్పించేయండి. ఎలా ఇంజనీరింగ్ లో నిష్ణాతం అవ్వాలి కదా తన జీవితాన్ని దేనికి సమర్పించాలి, ఆ విద్యకు సమర్పించాలి. కానీ ఆ విద్యకి సమర్పించాలంటే 24 గంటలు ఆ ఉద్యోగం చెప్పండే. మీ జీవితంలో చాలా ప్రముఖమైనటువంటి కాలము దాని గురించి వినియోగించాలి. చదువుకునేటువంటి స్టూడెంట్ ఫోన్ చేస్తూ ఉంటాడు, సినిమాలు చదువుతూ ఉంటాడు, మ్యాచ్లు ఆడచ్చు, టెస్ట్ మ్యాచ్లు చూడొచ్చు, కానీ వాడికి మెయిన్ ఏంటి చదువుకోవడం. కానీ నేను స్టూడెంట్ కనుక 24 గంటలు నేను పుస్తకాల ముందు వెళ్ళి కూర్చోవచ్చే. అలాగే ఆధ్యాత్మిక విద్యలో మీరు నిష్ణాతులు అవ్వాలి అంటే రోజుకి నేను 3 గంటలు కానీ 4 గంటలు కానీ ఖచ్చితంగా దీనికి వినియోగిస్తాను అనేటువంటి ఒక సంకల్పం తీసుకోండి. మొట్టమొదటి అది కావాలి. మీ సమయాన్ని దీనికి వెచ్చించాలి. అలాగే ఒక సంవత్సరం పాటు రోజుకు 3 గంటలు 4 గంటలు మీరు అనుకున్న టైం ప్రతిరోజు అదే కాలాన్ని మీరు ఉపయోగించుకోగలిగితే నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను, తర్వాత నా అవసరం మీకు ఉండదు, మీరు నాకు చెప్పడం మొదలెట్టాలి. మరి ఆ నిర్ణయం మీరు తీసుకోగలిగారు అంటే నేను మీకు పడుతున్న క్రమ చాలా మంచిది. ఉపయోగపడలేదు అందరూ మీలో ఒకటించలేదు. తీసుకున్న తర్వాత అది ఇక్కడ చూసి మీరు ఉపయోగించండి. మీకు తెలియకలేదు దాని విలువ ఏంటో. ఇక్కడ ఈ దివ్యజ్ఞాన సమాజానికి స్థాపకులైనటువంటి అనేక మంది వ్యక్తులు 1916 నుంచి వచ్చారు వెళ్ళారు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో. అలా మహిమ అనేది మీరు తెలుసు కదా, సిద్ధికి ఇది వెళ్తారు, సిద్ధి సైడ్ ఏది కాదు, ఎందుకంటే సిద్ధికి వెళ్తాం, ఎందుకంటే అస్థల మహిమ అది. ఇప్పుడు అసలు ఎందుకు ఇక్కడే వెళ్ళాలంటే ఈ స్థలం మీకు అక్కడ రాదు, మీ ఇంటి దగ్గర ఎలా వస్తుంది? అందులో ఎవరితో కబ్జా చేసి స్థలంలో పెట్టుకుని మీరు ఆధ్యాత్మిక విజ్ఞానం చేస్తామంటే కబ్జా వైబ్రేషన్స్ ఉంటాయి తప్ప మిగతా వైబ్రేషన్స్ ఏమి ఉండవు అక్కడ. ఇక్కడ ఆ వైబ్రేషన్స్ ఉన్నాయి, ఆ వైబ్రేషన్స్ మీకు అనుకూలించో కనుక మీకు ఆలేకపోతున్నారు. పిల్లవాడి సినిమా పెట్టమంటే చాలా తొందరగా వెళ్తాడు, స్కూల్కి వెళ్ళమంటే ఇందుకు నచ్చరు ఆ వైబ్రేషన్స్. అలాగే ఇక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి మీరు. ఇక్కడ నుంచి ఈ విద్య మీరు అభ్యసించాలి. ఎలా అభ్యసిస్తారు? త్రీ హాల్స్ ఓ వేరీ ఫిలిపియన్ లీడ్ టు ద ఎండ్ ఆఫ్ ద హాల్, త్రీ హాల్స్ ఓ కాంకర్ ఆఫ్ మారా విల్ బ్రింగ్ యూ త్రూ త్రీ స్టేట్స్ ఇన్ టు ద ఫోర్ అండ్ దెన్ ఇన్ టు ద సెవెన్ వరల్డ్స్ ద వరల్డ్స్ ఆఫ్ వెస్ట్. మొత్తము ఆధ్యాత్మిక విద్య సోపానాలన్నీ కూడా ఈ సూత్రంలో ఇచ్చేయబడ్డాయి. మొట్టమొదటి ఏం చెప్తున్నాడంటే ఓ యాత్రికుడా, ఇంత యాత్రికుడా అంటే అర్థం ఏంటి ఇక్కడ ఈ ఆధ్యాత్మిక పదంలో విడిచిపోయింది వాడా, వీరికి దగ్గర మలిసిపోయావు నువ్వు, నాకు అర్థం అవుతుంది నువ్వు చాలా బాధలో ఉన్నావు. ఎందుకు చాలా బాధలో ఉన్నావు? ఓ యాత్రి కూడా అనేటటువంటి పదము మీకు కాదు రక్షించుకుంటుంది అక్కడ, మీ యొక్క ఈగో. ఈగో మీకు అర్థమవుతుందా? ఈగో అంటే ఎక్కడుంది అది? ట్రయాంగిల్ అర్థమైంది కదా, ఆ ట్రయాంగిల్ అనేక జన్మలు ఎక్కుతోంది. ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది మీకు ఈ జ్ఞానం లేదు అంటే అర్థమేంటన్నమాట, నువ్వు అనేక జన్మలు బట్టి ఈ జ్ఞానాన్ని ప్రయత్నం చేస్తున్నావు కానీ ఆ జ్ఞానము నీకు రాదు. ఒక జన్మలోనే మనం ఇంటికి వెతికి రథవ బతుకు అంటున్నాం, మరి అనేక జన్మల బట్టి ఈ రథవ బతుకు బతుకున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? వేది వేది అంటే అలసి తొలిసి పోయి ఇంటికి పోయినటువంటి ఓ యాత్ర కూడా. నువ్వు కనుక ఈ విద్య నేర్చుకోదలుచుకుంటే మూడు మంది కలగకుండా నువ్వు ప్రవేశించాలి. త్రీ హాల్స్ మూడు హాల్స్ అంటే తదగదు అది ఓ మనకి గుర్తుంచుకోండి. ఆ ఊ మా అనేటటువంటిది ఒక శబ్దము కాదు, ఒక సేకరణ. మన మంత్రాన్ని జపం చేయటం మొదలెడటం అక్కడ గంటలో చూస్తున్నాం. ఓం అనేది మంత్రం కాదు, నువ్వు భర్త జపం చేయట్లేదని. బిఏ అయ్యాడు అంటే బిఏ 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 అంటే నువ్వు బిఏ అవ్వవు. బిఏ ఎప్పుడు అవుతావు? ఒక మూడేళ్ళు కాదు, ఒకరికి సాయంత్రం ఒక కాలేజ్ బిఏ మార్కులు ఎక్కడైనా మీరు చదివిన చదువులు పరీక్షలు రాసి ఆ పరీక్షల్లో పాస్ అవుతే మీకు బిఏ వస్తుంది. అలాగే మొత్తము ఆధ్యాత్మికత డిగ్రీ ఆర్ స్కూల్ మా వీడు సైన్స్ లో నిష్ణాతుడు అని చెప్పడానికి మూడు రెండున్నర లక్షలు చెప్తాం. ఎంఎస్సి ఎమ్ పెద్దది రాష్ట్రం, ఎస్ఏ పెద్దది రాష్ట్రం, సి చిన్నది కాదంటే వీడు ఆ సబ్జెక్ట్ లో రీసెర్చ్ కూడా తీసాడండి. కాదండి చదువుతున్నాడు గ్రాడ్యుయేట్ మాత్రమే, బిఎస్సీ అర్థమవుతుందా? బిఎస్సి ఎంఎస్సీ పిహెచ్డి అనేటువంటి అక్షరం లేదు. మీ యొక్క మానసిక స్థితిని తెలుగుతాయి. అలాగే ఆ ఊ మా అనేటటువంటి మీ అక్షరాలు మీ మానసిక స్థితిని తెలుగుతాయి. మనకే చూడండి కదండి, ఒక ఉత్తమ స్థితి ఉంది చూడండి ఒకసారి పేజీ ఇవ్వాలని మనకి తెలుసు. అందులో ఈ మూడు అక్షరాలు వివరణాలు ఇస్తాయి. ఆ అంటే తెలియజేయాలి, ఊ అంటే కామన్ చేయాలి, మా అంటే మనం చేయాలి. అంటే అనేటటువంటి అక్షరాలు నువ్వు స్థూలజేతలు ఎలా జీవిస్తారు, కామనేతలంతా ఎలా జీవిస్తారు, ఆలోచనలు ఎలా జీవించాలో తెలుగుతాయి. కానీ నువ్వు ఏ స్టూడెంట్ నువ్వు ఏం చదువుకుంటున్నావు అంటే పిల్లవాడు ఏం చేస్తాడు? వాడు చదువుతున్న చదువు అంతా ఎక్కడ పెట్టాడు, సింపుల్ గా నేను చెప్తాను వచ్చినాడు బిఏ చదువుతున్నాను అండి అంటే. నేను బిఏ చదువుతున్నాను అనే కదా మీకు అర్థం అయిపోతున్నాడు ఏం చదువుతున్నాడు. ఇంకోటి నేను బిఎస్సీ చదువుతున్నాను అంటాడు. అలాగే ఈ ఆధ్యాత్మిక విద్యలు మీరు ఈ మూడు అక్షరాల యొక్క చేతనత్వాన్ని నేర్చుకుంటారు. ఈ చేతనత్వం గురించి మీరు అవగాహన చేస్తున్న ఇల్లు భారతీయ సైంటిస్టులకి విదేశీ సైంటిస్టులకి మధ్య ఉన్నటువంటి తేడా కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుంది. ఈనాడు సైన్స్ భౌతిక విజ్ఞానం ఏం చెప్తుంది అంటే ఏదో హిందీ ఎలక్ట్రికల్ అని ప్రకృతిలో ఏది ఉన్నా కూడా అది పర్మాణువుల ద్వారా నిలబడి పర్మాణువులో పాజిటివ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది నెగిటివ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి కణము కూడా విద్యున్మయ కణాలే ఎలక్ట్రికల్ పార్టికల్స్. ఈ పాయింట్ ఈనాడు అందరికీ తెలుసు. సైన్స్ చదవని వాళ్ళకి కూడా ఈ భావం అర్థమైపోతుంది. ప్రకృతిలో ఉన్నది ప్రతిదీ కూడా తెలిసి విద్యుత్మయమే. అంతే పదార్థలో విద్యుత్ను ఉపయోగించుకుని నువ్వు ఏదైనా చేయడం కాదు. కంప్యూటర్ దగ్గర నుంచి, సినిమాల దగ్గర నుంచి, పేపర్ కార్డుల దగ్గర నుంచి, టెలిఫోన్ దగ్గర నుంచి ఇష్టం వెబ్సైట్ ఇవంతా కూడా దేని మీద ఆధారపడినా ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడి. భారతీయ ఎలక్ట్రిక్ యొక్క రీసెర్చ్ ఏం చెప్పింది అంటే ఎలక్ట్రిసిటీ కంటే కూడా ఫండమెంటల్ అయినటువంటి ఒక తత్వం ఉంది, అది శబ్దము అనిపిస్తుంది. ఎలక్ట్రిసిటీ ఏం చేయగలుగుతోంది, పదార్థాన్ని సృష్టించలేకపోతుంది కానీ ఉన్న పదార్థాన్ని తనకి కావలసినటువంటి విధానంగా మర్చిపోగలుగుతుంది. భారతీయ ఆధ్యాత్మిక విద్య ఏం చేస్తుంది అంటే సృష్టికి ఆధారం ఎలక్ట్రిసిటీ కాదు, పదార్థానికి ఆధారం ఎలక్ట్రిసిటీయే ఓకే, కానీ ఎలక్ట్రిసిటీ కూడా ఏది ఆధారం అంటే శబ్దం. అందుకే దాని శబ్ద బ్రహ్మము అంటే మొత్తము ఆధ్యాత్మిక ఏంటి అంటే శబ్దం మీద ఆధారపడి ఉంటుంది. ఇంత బిల్డింగ్ లో చదవాలని బయటలో కూడా చెప్పాడు. మొట్టమొదటి ఏమున్నది అంటే శబ్దము ఉన్నది, ఆ శబ్దము తిరుగుతారు. సోలార్ సిస్టమ్ అనేటటువంటి గుర్తులలో సోలార్ లోగోస్, లోగోస్ అంటే శబ్దము అని అర్థం చేస్తారు. ఒక శబ్దము వల్ల సూర్యుడి యొక్క ఉత్పత్తి ఎలా అయినది, సూర్యుడి యొక్క ఉత్పత్తి నుంచి సూర్యుడు ఉత్తరించినటువంటి ఏడు స్వరాల ద్వారా ఏడు గ్రహాలు ఎలా ఉత్పత్తి అయ్యాయి, ఆ ఏడు గ్రహాల ద్వారా రకరకాలైనటువంటి ఏడు లోకాలు ఎలా ఏర్పడ్డాయి, ఆ ఏడు లోకాల నుంచి మీ ఎదుగుదలలో ఉన్నటువంటి ఏడు చక్రాలు ఎలా ఏర్పడ్డాయి, ఆ ఏడు చక్రాల నుంచి మీ యొక్క ఏడు ఎంటర్ప్రైన్ సిస్టమ్ ఎలా ఏర్పడింది, ఇంకా ఎంటర్ప్రైన్ సిస్టమ్ నుంచి ఇప్పుడు ఉన్నటువంటి సైన్స్కి అంత తెలుసు. ఎంటర్ప్రైన్ సిస్టమ్ వచ్చి కానీ ఎంటర్ప్రైన్ సిస్టమ్ సూర్యుడి దగ్గర నుంచి ఎలా వచ్చింది అన్నది మన రఘువంశము, మన రామాయణము. రామాయణంలో మొత్తం ఎంటర్ప్రైన్ సిస్టమ్ సూర్యుడి దగ్గర నుంచి ఎలా వచ్చిందో చెప్పారు. అందుకే దాని ఏమని చెప్తాడు అంటే సప్తాస్త్ర మారుడు, ఎనర్జీని శక్తిని ఎప్పుడు మనం దూరంతో చూపిస్తాం. ఇప్పటికీ కూడా ఇన్ని కాదు ఇన్ని ఏరోప్లేన్స్ ఏమంతే వచ్చినా కూడా ఎనర్జీ అని చెప్పేసి మాట వచ్చేసారు కదా హాఫ్ పవర్ అని అంటా ఉంది. ఇంకో మాట అంటే బికాజ్ ఇట్ ఈస్ ఫండమెంటల్ భాష్యము అనేటటువంటి ఆ శబ్దము యొక్క కూర్పు శక్తికి ప్రతీక. మంత్రాలు అలా డెవలప్ అయ్యాయి. అది ఇక్కడ చెప్తున్నారు త్రీ హౌస్ ఆఫ్ లెర్నింగ్, మూడు రకాలైనటువంటి విద్య నేర్చుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏంటని ఇఫ్ డౌ వుడ్ లెర్న్ దేర్ నేమ్ దెన్ హార్ట్ కెన్ అండ్ రిమెంబర్. ఆ మూడు విద్యలు నేర్చుకునేటటువంటి ఆ విద్యను నేర్చుకునేటటువంటి మార్గం ఏమిటి అంటే హార్ట్ కెన్. నేను నేను చెప్తున్నాను ఏంటది, ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ హౌస్ ఇస్ ఇగ్నోరెన్స్. విద్య మొట్టమొదట నువ్వు ప్రకృతిలోకి ప్రవేశిస్తే నువ్వు ఎక్కడ ప్రవేశిస్తావో అవిద్యలో ప్రవేశిస్తావు. నీకేం తెలియదు, ప్రపంచంలో సుఖము దుఃఖము బాధ రాగము ద్వేషము వీటి మధ్య నువ్వు కొట్టుకుంటూ ఉంటావు. ఇష్టం ఉన్న రాగము ఉన్న దగ్గర వెళ్తూ ఉంటావు, మీకు నష్టం దాన్ని వదిలేసుకుంటూ ఉంటాం. అది ఎందుకు నచ్చింది, ఎందుకు వదులుకోవాలి, ఇదంతా మనకి ఏమీ తెలియదు. బుద్ధిగా శారీరకమైనటువంటి బాధానుభూతితో మనము ముందుకు వెళ్తూ ఉంటాం. ఇది అర్థమైందా? నిజానికి ఈనాడు మనం ప్రపంచంలో ఉండాల్సింది వాళ్ళము అలాగే జీవిస్తున్నాము. ఇది పోయింది, పేపర్ ఆగింది. హాల్ ఆఫ్ అవిద్య అంటే అర్థమైంది కదా. అవిద్య అంటే ఏంటి? ఎందుకు జరుగుతుందో తెలియదు, జరుగుతుందంటే జరిగితే ఆనందిస్తా, జరగకపోతే బాధపడతాం. నెక్స్ట్ దీన్ని అనేటటువంటి శబ్దంతో మన ఋషులు లింక్ పెట్టారు. అంటే ఆ అనేటటువంటి శబ్దాన్ని నీకు ఉచ్చారణ చేస్తే ఈ సృష్టిని నువ్వు మార్చేయగలవు. మరి ఆ అంటున్నాను మాస్టర్, ఏం మారింది? దాని వెనకాల ఉన్నటువంటి సైన్స్ తెలియదు. వృత్తిని ఆ అంటే సరిపోదు. ఆ వెనకాల ఉన్నటువంటి సైన్స్ తెలియదు. దీనికి మాండిత్యోపనిషత్తులైనా పనికొస్తుంది, సోలాంతమైనా పనికొస్తుంది. మాండిత్యోపనిషత్తులో 12 సూత్రాలు మాత్రమే ఉన్నాయి, 12 శ్లోకాలు. కానీ మనకి ఏమీ అర్థం కాదు, సంస్కృతంలో ఉంటాయి. ఇంకా రెండవది, దాని మీద కమెంటరీ రాస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఏ ఉద్దేశంతో కమెంటరీ రాస్తున్నారో ఆ ఉద్దేశాన్ని బట్టే చూస్తున్నారు తప్ప దాన్ని ఒక సైంటిఫిక్ గా ప్రజెంట్ చేయగలే. ఆ ప్రయత్నము సీక్రెట్ ఆస్టిన్లో బ్లాడెక్స్కి చేసింది. ఆ బ్లాడెక్స్కి రాసిన సీక్రెట్ ఆస్టిన్ వాల్యూమ్స్ కనీసం ఇంట్లో అందంగా ఒక ఫోటో ఫ్రేమ్ వరకు పెట్టుకుంది. సీక్రెట్ ఆస్టిన్ ద బ్లాడెక్స్ అండ్ దాన్ని ఏంటంటారు, దాన్ని ట్రాన్స్పరెంట్ క్యారెక్టర్ సీక్రెట్ గా చేస్తాను. చదవకపోయినా పర్వాలేదు, అది ఉంటే చాలు. మీ ఇంట్లో చాలా సందేహం, చాలా మందికి మీ కర్మ పరిపాటం అవటానికి కూడా పుస్తకం మీ ఇంట్లో ఉండటం ఒక కారణం అవుతుంది. తెలియదు అనేది చాలా సందేహం. నాకు కోర్సు అనేది ఎలా తీసుకోవాలని ఇక్కడ పుస్తకం ఉండాలి, ఆ పుస్తకాలు ఉండాలి. ఇక్కడ మొత్తం అయితే హాల్ ఏంటి, అది అంటే ఈ సూరజ గదిలో మీరు జీవిస్తున్నప్పుడు మీకు వచ్చినటువంటి జ్ఞానాన్ని మీరు నిండుగా మీరు నిండుగా సమీకరించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ స్థూల జగత్తులో మీకు వచ్చేటటువంటి ప్రతి అనుభూతి కూడా మీకు ఒక విద్య నేర్పుతూ ఉంటుంది. పూర్వజన్మ స్మృతులు గుర్తుకొచ్చినటువంటి వాళ్ళకి ఓ విచితమైనటువంటి అనుభూతి వస్తుంది. ఎంత అనుభూతి అంటే మీకు చాలా ముఖ్యమైనటువంటి సంఘటనల వల్ల వాళ్ళ జ్ఞానం రాదు, అతి చిన్న సంఘటన వల్ల వాళ్ళ జీవితాలు మారుతుంది. సంఘటన సిటీ మీద కూర్చొని ఉంటే పైకి అట్లు పడుతుంది, అదేమైనా పెద్ద సంఘటన కదా. సంఘటన ఏం చేస్తుంది? ఒక కొత్త శక్తిని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. లవ్ వస్తే అంటే మన రమణమహర్షి ఎలాగో చేయిస్తూ ఆయన అలాంటి వ్యక్తి. ఆయన సిటీని చూస్తున్నాడు, అలా పైన చూస్తున్నాడు. పండిపోయిన ఆకు చెట్టు నుంచి అలా వేడికి అలా చెందబడింది. చిన్న సంఘటన, చిన్న చిన్న సంఘటన కనుక నువ్వు అలవాటుగా జాగ్రత్తగా గమనించుకోగలిగితే మీ జీవితాన్ని కొత్త దిశ ఇచ్చేటటువంటి సంఘటన చిన్న సంఘటనలే, కొత్త సంఘటనలు కావు. నా జీవితంలో నా గురువుని నేను కృత్రిమ సంఘటన కట్టలు తెచ్చి ఇప్పటికీ నా దాక్షణ వెళ్తున్నది చదివినప్పుడు గుర్తొస్తాను. రీసెర్చ్ లో మీరు సరే చేయించింది ఈ రిపోర్ట్ అని కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కి వాడు రిపోర్ట్ చేయమన్నారు. వెళ్తున్నాను బస్సులో, వెళ్తూ ఉంటే నా ముందు నుంచి అతను వ్యక్తి చేతిలో నుంచి ఒక మ్యాగజీన్ ద్వారా కింద పడింది. మ్యాగజీన్ తీసి అక్కడికి ఇస్తూ మ్యాగజీన్ పేరు చూశాను అఖండ జ్యోతి. ఆ సందర్భంగా ఎక్కడికి తీసుకెళ్ళింది అంటే మా గురుదేవుడు శ్రీనివాస శర్మ అఖండ ఇంతకీ ఏ సంఘటన చాలా ముఖ్యమో గుర్తున్నట్టుగా పెట్టి ఇవాళ మీ గురువు యొక్క దర్శనం అవుతోంది, ఇవాళ విద్యార్థుల సంస్కారం చేసుకోబోతున్నాము అని ఆశ్రయించుకుంటూ కూర్చుంటే ఇవ్వడం ముఖ్యమైందా, లేకపోతే ఆ బస్సులో వెళ్తూ ప్రమాదవశాత్తు నా ముందు ఉన్నవాడి చేతిలో అందుకు పుస్తకం కింద పడితే ఆ పుస్తకాన్ని తీసి నేను ఆయన ఇవ్వటం వల్ల నా గురువు నేను తెలుసుకోలేదు. ఇంతగా ఆ అక్షరాణం అసలు అనేటువంటిది లేకపోతే అసలు ఏం చెప్తామని ఉచ్చరించలేదు, ఏ అక్షరాన్ని ఉచ్చరించలేదు. అలాగే మీ జీవితంలో జరిగేటటువంటి ప్రతి సంఘటనను కనుకను గమనించుకోగలిగితే ఈ అవిజ్ఞానమైనటువంటి హాల్లోకి నువ్వు సంపూర్ణ జ్ఞానవంతుడుగా మారవచ్చు. ది ఎవ్రీ రియాక్షన్ మీకు జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది? చిన్న చిన్న సంఘటనలు ప్రపంచాన్ని మార్చివేస్తాయి. చిన్న చిన్న సంఘటన జర్మనీలో ఒక వ్యక్తి పెద్ద ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటాడు, పెయింటర్ అవుదాం అనుకుంటాడు. వాడి జీవిత లక్ష్యమే అది, ఎంత కష్టపడ్డాడో పెయింటర్ గా అవ్వడానికి. అది లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇంతటి అతనికి తన స్కూల్ ఫీజు ఇవ్వడానికి దానికి అంటే స్కూల్ అంటే పెయింటింగ్ స్కూల్ గురించి మాట్లాడుతున్నాను. పెయింటింగ్ స్కూల్ కి దానికి ఫీజు ఇవ్వడానికి డబ్బులు లేకపోతే అతను ఏం చేసేవాడు అంటే రెయిన్లో ఏదో ఉంది నది అక్కడ నా మిత్ర నేను ఆ నది ఉన్న ఒక ఆర్ట్ గ్యాలరీ ఉంటే ఆ ఆర్ట్ గ్యాలరీలోని ఫోటోలు కాపీ చేసి, ఇప్పుడు ఫోటోగ్రఫీ అది లేదు, ఫోటోలు కాపీ చేసి అమ్ముతున్నాడు. అమ్ముకున్న డబ్బుతో స్కూల్ ఆఫ్ పెయింటింగ్ ఒక రోజు ఏమైంది, ఒక లెక్చర్ అయినాడు, ఒక హిస్టరీ ప్రొఫెసర్ ఇస్తున్నటువంటి లెక్చర్ అయినాడు. ఆ లెక్చర్ లో ఆర్యన్ అనేటటువంటి మాట విన్నాడు. మీ మొత్తం చరిత్ర ఆర్యుల వల్ల మారుతుంది, మిగతా వాళ్ళ వల్ల మారదు. చిన్న లెక్చర్ విన్నాడు అంటే ఎవరు చెప్తున్నాను హిట్లర్. ఆ లెక్చర్ వింటాం వల్ల ఈ వల్ల వస్తుంది, ఆ లెక్చర్నే అక్కడ వింటకపోతే ఏమో మరి ఏమని లేదు భావం అర్థమవుతుందో నేర్పిస్తాను. మీరు పెద్ద పెద్ద సంఘటన గురించి ఆలోచించకండి, దీని స్మాల్ అప్పుడు ఈ స్థూల జగత్తులో ఉండేటువంటి హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ మీకు దేనిగా మారుతుంది, హాల్ ఆఫ్ లెర్నింగ్ గా మారుతుంది. అది రెండోది అంటే ఇక్కడే ఉంటాడు వాడు, కానీ అది హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ లో లేడు, అది లేడు. ఎక్కడికి వస్తాడు, హాల్ ఆఫ్ లెర్నింగ్ విద్య. ఆ దృష్టికోణంతో కనుక మీరు మీ జీవితాన్ని చూసుకుంటూ ఉంటే బస్సు ఎక్కుతున్నప్పుడు బస్సు దిగుతున్నప్పుడు జనక మహర్షికి జనక మహారాజుకి రాజేశాయ గొర్రెలు ఎక్కుతూ ఎక్కుతూ సమాధిలో వెళ్ళిపోయాడు, అలా ఉండిపోయాడు. అంటే గుర్రం ఎక్కుతూ ఎక్కుతూ ఆయన సమాధిలోకి ఎలా వెళ్ళాడో నడకండి. పాయింట్ అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంత జాగ్రత్తతో ఆయన జీవిస్తున్నాడు అని ప్రతి చిన్న సంఘటన ఆయన గమనంలో ఉన్నాడు, అవేర్నెస్ లో ఉన్నాడు. దాన్నే సదా ద్రష్ట స్వరూపే అవస్థానం పతంజలి సూత్రాలలో చెప్తాడు. ప్రతిదానికి కనుక నువ్వు ద్రష్టగా జీవించగలిగితే అది నువ్వు ద్రష్టగా జీవిస్తున్నావు అని చెప్పి చేసే పనులు కూడా మానేసుకోవాలి, గుర్తుపడాలి. అంతకంటే మామూలు అవిద్యలో జీవించడమే కదా అనిపించేటట్టు చేసుకుంటాము. అంచేత హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ కి హాల్ ఆఫ్ లెర్నింగ్ కి తేడా అనేది రెండు ఒకటే. అలా ఎందుకు జరుగుతోంది, నువ్వు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు అంతా తెలియకుండా దిడ్డిగా జీవించేస్తూ ఉంటే నువ్వు ఎక్కడున్నావు అంటే హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ లో. ఎందుకు అలా జరుగుతోంది, దానివల్ల నువ్వు జ్ఞానాన్ని సముపాదించుకోగలిగితే ఆ హాలే అంటే ఆ పృథ్వీ గ్రహమే ఆ ప్రపంచమే నీకు ఎలా మారిపోతుంది, హాలో లర్నింగ్ గా మారుతుంది. ప్రతిదీ కూడా మన జీవిత విధానంలో 16 సంస్కారాలు ఉన్నాయి భారతీయ సంస్కృతి. మనం ఆ సంస్కారాన్ని పూర్తిగా మర్చిపోయాం. సంస్కారము అంటే అర్థమేంటి? సంస్కరింపబడుట. సంస్కరించబడుట అంటే ఏంటంటే ప్రతి సంబంధ సామాన్యాలను ఆ సంబంధ సామాన్యాలు ఎందుకు అలా ఉన్నాయని తెలుసుకోండా. అందుకే జ్వాలాగురు మహర్షి ఏం చెప్తాడు అంటే రైట్ రిలేషన్షిప్, కరెక్ట్ సంబంధ సామాన్యాలు ఉంటే చాలు యోగమే అంటాడు. కులాభాన్ని కదలుస్తూ ఉంటుంది, కథలు తిరిగి చదువుతూ ఉంటాం మనం, కథలు మనం ఎట్లా తెలుసుకోం. ఒకడు 12 ఏళ్ల పాటు తులసి కూడా అనేటువంటి వాడు 12 ఏళ్ల పాటు ఒక ఇల్లో తపస్సు చేస్తూ ఉంటాడు. బయటకు వెళ్తున్నాడు, 5 ఏళ్ళలో అడుగు దీక్షకు వెళ్ళాడు, చెప్పాడు, తపస్సు చేస్తుంటాడు. ఒకరోజు ఏమైంది, ఒక కాచి రెట్టా ఇస్తుంది, ఎక్కడైతే ఇంటికి అలా బయట చూశాడు. బయట చూస్తే ఏమైంది, కాచి గుడి చేసింది. ఇంకా అబ్బో నేను చాలా గొప్ప అన్నాడు. వాడు వెళ్ళాడు, వెళ్తే మొట్టమొదటి ఇంట్లో దిక్ష తీసుకోవడం అలవాటు. ఇంత కాగానే ఆవిడ పాపం ఇచ్చేసేది. ఇంకా ఆ రోజు మా అమ్మలో ఏదో ఫంక్షన్ ఉంటే ఇద్దరు తిడవగానే ఆవిడ వచ్చి వెళ్ళాడు. మామూలు రోజు ఇచ్చేసేవాడు, మరి ఈ రోజు ఏమైంది, కాకిని గుడిది తీసేయడు. అంతే లోపల కాస్త వీడికి అనుకుంటూ ఉంటే లోపల నుంచి ఆవిడ చెప్తుంది, నేను కాకిని కాదు కాకి వచ్చేయకపోవటానికి నాకు ఇప్పుడు తీరిక లేదు చెప్పడానికి కదా. అంటే అర్థం ఏంటంటే నువ్వు 12 ఏళ్ల పాటు సాధన చేసిన అనేటువంటి జ్ఞానము రైట్ రిలేషన్షిప్ తో నువ్వు ఉన్నటువంటి కరెక్ట్ గా ఉంటే వస్తుంది. అది మర్చిపోతాం, మన ఈ కథలంతా వింటూ ఉంటాయి కానీ అలవాటు చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. ఏది చేసినా కరెక్ట్ గా చేయాలి. అందుకే యోగ విద్యార్థికి ఆధారం ఏమనుకుంటాడు అంటే యోగ కర్మస్థ పరిచయం, ఎక్స్పర్టైజ్ ఇన్ యాక్షన్స్ ఇస్ యోగ. చాలా పద్ధతిగా చాలా శ్రద్ధగా చేయాలి. ఏ పని ఏం చేసినా నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను, ఎన్నిసార్లు చెప్పినా కూడా చాలా మంది నాకు మంచి అండి ఇస్తాం, నాకు నీళ్ళ గ్లాస్ ఇస్తూ వాళ్ళు ఎటువంటి చూస్తూ ఉంటారు. నీళ్ళ గ్లాస్ ఎవరికి ఇస్తున్నాం వాడి వైపు మీ దృష్టి ఉండాలి. చాలా సార్లు మీకు అనుభవించండి, నీళ్ళ గ్లాస్ ఇస్తూ ఉంటాడు, వీడు గ్లాస్ చేసుకుంటూ అది గ్లాస్ చేసుకుంటూ గ్లాస్ కప్పాయి కింద పడుతుంది. అందుకని స్టెయిన్లెస్ స్టీల్ గ్లాసులు ఇవ్వడం మంచిది, గాజు గ్లాసు అనవసరంగా శ్రద్ధ అర్థమైందా. ఏ పని చేసినా శ్రద్ధగా చేయడమే యోగము మొట్టమొదటి లక్ష్యం. అది నేర్చుకోండి, అది మీరు చేస్తే చాలు, మీకు అనేక కర్మలు నివారణ పడదు. చాలా మంది నా అమ్మాయికి వాళ్ళకి పెళ్లి కాలేదు అంటూ ఉంటారు. మీ అమ్మాయిని తీసుకుని నువ్వు ఎన్ని పెళ్లిళ్ళకి అటెండ్ అయ్యావు? చాలా మంది అయ్యారు పెళ్లి అటెండ్ అవ్వటం అంటే మేము వెళ్తా ఉంది భోజనం చేసి వస్తా ఉండే. నిన్ను ఆ వ్యక్తి ఎందుకు తీసాడు, పెళ్లికి తీసాడా భోజనానికి తీసాడా? కానీ ఈనాడు పెళ్లిళ్ళకి మనం ఎందుకు వెళ్తున్నాం, భోజనం చేసి వస్తే పెళ్లి అటెండ్ అయినట్టే. బట్ నాన్ అంటే ఎంత దిగజారిపోయిందో మన సంస్కృతి అర్థం చేస్తుంది. కృష్ణ వాళ్ళు అంగీకరిస్తున్నారు, చెప్తున్నా భావం అర్థమైందా? ఒకడు నిన్ను పెళ్లికి పిలిచాడు, ఎందుకు పిలిచాడు? నువ్వంటే ఇష్టం కనుక, నువ్వంటే గౌరవం కనుక, నువ్వంటే ప్రేమ కనుక నువ్వు వెళ్ళాలని చెప్పు. అర్థమంటే నీ మీద అతనికి ఉన్నటువంటి ప్రేమను నువ్వు తిరస్కరించావు, నాకు వెళ్ళావు, వెళ్ళాడు. వెళ్ళాక ఏంటి, అక్కడ నేను చాలా సినిమా వెళ్ళాను, చాలా పెళ్ళిళ్ళలో చూశాను. తింటూ ఉంటారు మనిషి, వాళ్ళు అందరూ ఇద్దరు ముగ్గురు వచ్చి ఉంటారు, వాళ్ళు లేవగానే నిన్ను పెళ్లికి పిలిచింది మా అమ్మాయిలో అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నాను, వాళ్ళకి మీ ఆశీర్వచనాలు కావాలి. మీరు ఆశ్చర్యంగా వస్తే ఎందుకు ఆశ్చర్యించటం కాదు, రైట్ రిలేషన్షిప్ లేదు. ఏదైనా ఒక వాక్కు ఫలించాలి అంటే సంబంధ సామర్థ్యాలు ఉండాలి. కాలేజీలో కూడా నేను చూస్తూ ఉంటాను, మా కాలేజీలో మీటింగ్ అనేది జరుగుతూ ఉంటే మా ప్రిన్సిపాల్ చెప్పేవాడు అంటే సైన్స్ స్టూడెంట్స్ దగ్గరికి మా పేరెంట్స్ పెట్టారు. ఎందుకు సైన్స్ స్టూడెంట్స్ మా మాట్లాడారు, మిగతా ఉన్న మా మాట్లాడదు ఎందుకు మా మాట్లాడించారు వాళ్ళు. వాటి అర్థం రైట్ రిలేషన్షిప్ అంటే ఈనాడు ప్రపంచంలో అంత రిలేషన్షిప్ లేదు. ఏడుస్తున్నారు అందరూ కూడా, అందరూ ఏడుస్తున్నారు. ఒకటి చిన్న హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి అంటే స్నేహితులు కూడా లేదు. ఓ మూడు రోజులు నువ్వు హాస్పిటల్లో ఉంటే మిమ్మల్ని ప్రేమగా తెలుస్తుంది. నువ్వు డబ్బు పడితే ఎవరు చేస్తాడు ఆ దర్శలో ఇస్తాడు రైతు లేని స్థాపించాం. ఈ రైట్ రిలేషన్షిప్ అనేటటువంటిది ద హాల్ ఆఫ్ లెర్నింగ్, అది మనం నేర్చుకోవాలి. ఆ సంబంధ బాంధవ్యాన్ని మనం నేర్చుకోవాలి. చివరికి ఎంతవరకు వెళ్ళిపోవాలి సంబంధ బాంధవ్యాన్ని యోగించదు అఖండ మండలాకారాన్ని వ్యాప్తం చేయడం రాలేదు. ఎస్ పదం జరిగిన ప్రశ్న గోరే నమః అనేటువంటి పదము ఒకప్పుడు శివుడికి మాత్రమే ఉపయోగించారు. గురువు అంటే అధికారాన్ని పోగొట్టేవాడు. కాలక్రమంలో గురువు అంటే శైలో మంత్రం చెప్పి గురువు అంధకారాన్ని పోగొట్టేవాడు శివుడు. ఆ సూర్యుడు దగ్గర నుంచి రైతు లేదు నేర్చుకోవాలి. ఎలాగా విరుద్ధ స్వభావాలు గల గ్రహాలు కూడా అతని చుట్టూ కరెక్ట్గా తిరుగుతున్నాయో జ్యోతిర్విద్యలో ఆ రైట్ రిలేషన్షిప్ గురించి ఉన్నది. ఆ రైట్ రిలేషన్షిప్ ఎలా నేర్చుకుంటామో అనకండి, మీకే తెలుసు. సంస్కారాలు గురించి చూపిస్తున్నాను. ఆ రైట్ రిలేషన్షిప్ మీరు నేర్పిస్తున్నారు సంస్కారం, కానీ నాదా సంస్కారాలు ఎలా ఉన్నాయో అసలు రైట్ రిలేషన్షిప్ కాదు సార్. ఆ సంస్కారం ఎందుకు తెలుసుకుంటున్నాము అన్నది పెళ్లి కంటే ప్రాముఖ్యత ఎందుకు ఇస్తున్నాము అంటే ప్రపంచాన్ని శాసించేటువంటి కుండలిని శక్తికి జాగ్రత్తకి కావాల్సినటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడతాయి. పెళ్లిలో కుండలి శక్తి మీద ఎవరు మాట్లాడుతున్నాడు అండి? ఇంతకంటే చెప్పాను భోజనాలు